శరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మా వ్యామోహత స్థితరాణి తృణాయమీని అస్మద్గురోర్భగవతోస్యదయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరస ప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారీణం నిజ భక్తమానస నవాంబోజాత భానోదయం. కాళజ్ఞాన విదగ్రణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసిని మలయాళ యతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. శ్రీ విష్ణు చరణోద్భాసీ హృద్విశేషయసుందరం వందే త్వాం అవధూతేంద్రం విశ్వగౌరాంగరూపిణం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమోస్తు దేవ్యాశ విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్రః ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. అమితాక్ష్యానక శాకలంబులచి వేదార్థమలఛాయమై సుమహద్వర్గ చతుష్క పుష్ప వితటిం శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణకీర్తనార్ధఫలమై ద్వైపాయనోధ్యానజాత మహాభారత పారిజాతమమరన్ ధాత్రీసురా ప్రార్థ్యమై. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజున ఉదయం వరకు మనం శాంతి పర్వంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మొదలైన వాళ్లతో కూడినవాడై శ్రీకృష్ణ పరమాత్మ అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుల వారి దగ్గరికి వస్తూ ఆ భీష్ముడితో ఒక మాటని చెప్పాడు. మానవోత్తముడైనటువంటి ఓ భీష్మ, అత్యుత్తమ కీర్తిని నీకు ప్రసాదించాలని తదనుగుణంగా నా జ్ఞానాన్ని నీ మనసులో ప్రవేశపెట్టాను. అంటే ఎవరి కృప వల్ల ఆ భగవతత్వాన్ని బయటికి తీసుకురాగలిగేటువంటి శక్తి కలిగిన వాడయ్యాడు భీష్మ పితామహుడు, ఆయనలో చేరినటువంటి అనంత శక్తి స్వరూపుడైన వాసుదేవుడి యొక్క కృప వలన ఆ జ్ఞానాన్ని తను బయటపెట్టడానికి ఆ శక్తిని కూడా ఆయనే ప్రసాదించాడు. ఈ విషయాన్ని వాసుదేవుడు భీష్ముడితో చెప్పడం జరిగింది. పైగా ధరణి ఎందాక నుండు సుస్థిరత నీదు కీర్తి అందాక అక్షయస్ఫూర్తిదాల్చు నడవగలయది నీవు చెప్పెడి సువాక్యములను వేద తుల్యంబులై వెలయుచుండు. పైగా నారాయణుడు ఏమన్నాడండి, ఈ భూమి ఎంతకాలం సుస్థిరంగా ఉంటోందో నీ కీర్తి నశించనిదై అంతవరకు కొనసాగుతోంది. నీవు చెప్పే మంచి మాటలన్నీ వేదాలతో సమానమై ఒప్పారుతూ ఉంటాయి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ చెడడు అని నారాయణుడు దేనిని ప్రతిపాదన చేసుకుని అర్జునుల వారికి బోధించారో భీష్మ పితామహుల వారి పట్ల అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడుతోంది. కేవలం వాక్సుదగా నారాయణుడు ప్రసాదించడమే కాదు, దాన్ని చేతలలో కూడా చేసి చూపించగలిగాడు. నా భక్తుడు చెడడు, ధరణి ఎందాక నుండు సుస్థిరత. ఎలాగైతే భూమి ఉంటుందో అలాగే నీ వాక్యాలు నీ కీర్తి కూడా వేదతుల్యంబులై వెలయుచుండు, వేదంతో సమానంగా వెలుగొందుతూ ఉంటాయి నీ మాటలన్నీ కూడా అని చెప్తున్నాడు. పైగా మహాభారతాన్ని పరిశీలన చేసిన మహాత్ములు మహాభారతానికి పంచమవేదం అని పేరు రావడానికి రెండు పర్వాలు కారణము అన్నారు. ఒకటి శాంతి పర్వము, రెండవది అనుశాసనిక పర్వం. ఈ రెండు పర్వాలే పంచమవేదం అని పిలవడానికి అర్హత సంపాదించి పెట్టాయి మహాభారతానికి అంటారు. వేదములు నాలుగు మనందరికీ తెలుసును, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణములు. 1130 శాఖలతో నాలుగు భాగాలుగా విభజింపబడిన వేద విభాగము మానవుడు జీవితాంతము వేదమును తెలుసుకోవడానికే తన జీవితాన్ని వినియోగించినప్పటికీ కూడా పూర్తిగా వేదము యొక్క స్వరూపాన్ని ఎరుగలేక ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న వ్యాస భగవానుడు వేదము యొక్క సర్వసారాన్ని తెలుసుకోవడానికి వీలుగా దాన్ని మహాభారతంలో పొందుపరిచాడు. అందుకనే భారతో పంచమవేద, భారతం పంచమవేదం అని చెప్పబడింది అని మనకు అందుతున్నటువంటి సత్యం. మరి ఆ పంచమవేదం కావడానికి ఈ రెండు పర్వాలు కారణమై ఉన్నాయి. ఒకటి శాంతి పర్వం, రెండవది అనుశాసనిక పర్వం. ఈ రెండు పర్వాలలో భీష్మ పితామహులు వారి ముఖస్థుగా ప్రవహించిన ధర్మములు శాంతి పర్వంలోనూ, అలాగే విశ్వాత్మకుడైనటువంటి నారాయణుడి యొక్క నామమునకు సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ ప్రవాహం తరువాతదైనటువంటి అనుశాసనిక పర్వంలోనూ ఒప్పారుతూ ఉన్నాయి. ఒకటి లోకధర్మం, ఒకటి లోకోత్తరుడైనటువంటి నారాయణుణ్ణి తెలుసుకునేటువంటి ధర్మం. ఈ రెండు ధర్మాలతో ఒప్పారుతుంది కాబట్టే మనకు మహాభారతానికి పంచమవేదం అని పేరు వచ్చింది అని మహాభారతాన్ని అనుశీలన చేసిన మహాత్ములు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా నీవిప్పుడు పలికేటువంటి, నీవు చెప్పేటి సువాక్యములను, నువ్వు చెప్పేటువంటి మాటలన్నీ కూడా వేదతుల్యంబులై వెలయచుండు. జిల్లెళ్ళముడి అమ్మవారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, అమ్మాయి ఎంత గొప్పగా చెప్పారమ్మా, ఎంత మంచి మాట చెప్పారమ్మా అంటే, తోలు నోరు కాదురా తాలు మాట మాట్లాడడానికి, ఇది తల్లి నోరురా అనేదట ఆవిడ, జిల్లెళ్ళముడి అమ్మగారు. కాబట్టి వాళ్ళు మాట్లాడితే వేదంలో విషయాలు వెతుక్కోవాలి. ఇది ఎక్కడో వేదంలో నేను చదివానే, ఇది ఎక్కడో ఉపనిషత్తుల్లో ఒక భాగమై ఉంది, ఇది ఎక్కడో ఎవరో చెప్పగా మహావాక్య చతుష్టయంలో ఒక పదంలాగా నాకు అనిపిస్తోంది. ఇంతటి నిగూఢమైనటువంటి తత్వరహస్యాన్ని ఇంత చిన్నదైన మాటల్లో అలతేలతి పదాలతో చెప్తున్నారంటే వీళ్ళు ఎన్నాళ్ల సాధన చేసి ఉంటారు, ఎంత గొప్ప మహానుభావులు, ఏ ఋషి సంతతికి చెందినవారు, ఎంత గొప్ప సమర్థులు అని మనకు అనిపిస్తూ ఉంటోంది. వాళ్ళందరి యొక్క ఆ అవతార విశేషము వారి యొక్క వాక్యాలలో, వారి బోధలలో తొంగి చూస్తుంటుంది. ఇంత జ్ఞానమును సంపాదించడానికి వాళ్ళు ఎంత చదువు చదివారు అంటే మనందరి మనస్సుని చదివారంతే. మనకి ఎలా చెప్తే అర్థమవుతుందో దాన్ని చదివారు వారు, అంతేగాని అంతకంటే గొప్పదైనటువంటి చదువులేమీ వారు ఎరుగరు కూడా. జిల్లేళ్ళముడి అమ్మవారు ఏం చదివారు, సమర్థ సద్గురుదేవులు మన బాబూజీ మహారాజు వారు ఎక్కడైనా ఆయన చదివినట్టు గ్రంథాలు కానీ ఏమైనా చదివినట్టు అధారిటీ ఉన్నదా? కానీ వాళ్ళు మనస్సుని చదివారు, మన మనస్సులకి ఎలా పడుతుందో దాన్ని తెలుసుకున్నారు. దానిని మనకు అందించడానికి వాళ్ళు పరిశ్రమని, అనేక వేదాలలో ఉండేటువంటి ఉపనిషత్తు వాక్యాలని మనకి ఎలా చెప్తే అర్థమవుతోందో శ్రమంతా వారు పడ్డారు. ఏమండి, పంట వేశారు, కుప్ప కొట్టారు, వడ్లు దంచారు, మంచిగా శుచిగా ఆ పుల్లంతా పోయేటట్లు ఆ తూర్పుర పట్టేశారు, బియ్యం ఇంటికి తీసుకొచ్చేశారు, రాళ్ళు లేకుండా ఏరేశారు, సుస్పష్టమైనటువంటి ప్రసాదాన్ని అన్నంగా తయారు చేసి మనకు అందించారు. కష్టమంతా వాళ్ళు పడేశారు, భోజనానికి మన చేతికి అందించారు. ఇక అది కూడా తిని మనం దాన్ని తెలుసుకోలేకపోతే ఆ పడినటువంటి కష్టం ఎంత కష్టం మనం దాన్ని ఊహించగలమా? అలాగే భీష్మ పితామహ వారిని అంటున్నాడు, నీకు నేను ఆ జ్ఞానాన్ని నేను ఇస్తాను, ఆ జ్ఞానాన్ని నువ్వు వీళ్ళందరికీ చెప్పు, ఎంతకాలం వింటారు? ఇప్పుడు ఆయనకు ఒక వచ్చిన డౌట్ ఏంటంటే, నేను జీవితాంతం దుర్యోధనుడికి చెప్పాను, వాడు ఏమాత్రం విన్నాడు? అంతే కదా, లోకంలో దుర్యోధనాదులు ఉంటుంటారు కొంతమంది, వాళ్ళు ఎంతగా మహాత్ములు సహవాసం చేసినప్పటికీ వాళ్ళ మనస్సులు మారవు, కొన్నాళ్లకు ఆ మహాత్ములకే విసుగొచ్చేస్తోంది. ఏమి చెప్పి ఎవరిని బాగు చేయాలి, చెప్పి ఎవరిని బాగు చేయాలి చెప్పండి. చూడండి, ఎన్ని బోధలు విన్నాయి ఈ గోడలు, ఎన్ని బోధలు విన్నాయి ఈ తలుపులు, ఎన్ని బోధలు విన్నాయి ఈ కిటికీలు, మనకైనా ఆబ్సెంట్ ఉంటుందే కానీ వాటికి ఉంటుందా చెప్పండి. కాబట్టి ఆయన అనుకున్నాడు, సుయోధనుడికి కూడా ఇంతకంటే గొప్పగా బోధ చేశాను కదా, చెప్పాను కదా, వాడేమాత్రం మారాడు? కొద్దిగా ఆయనలో ఒక సంశయం ఉందేమో, సంశయ విచ్ఛేదం చేశాడు అక్కడ నారాయణుడు. నువ్వు చెప్పేటువంటి వాక్యాలు ఎలా ఉంటాయో తెలిసినా, ఇవి వేదతుల్యంబులై వెలయుచుండు, వేదంతో సమానంగా భూమి ఉండేంత వరకు నిలిచిపోతాయ్యా. విన్నవాడు ధన్యుడవుతాడు, విననివాడు వాడి కర్మ అంతే. కాబట్టి చెప్పకుండా నువ్వెందుకు ఉండాలి? చెప్తే ఆచరించే జనం ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పవలసిందే, కాబట్టి చెప్పి తీరాల్సిందే. భీష్మపితామహుల వారికి ఒక ఆదేశాన్ని చేశాడు నారాయణమూర్తి. ధర్మజునకుని చెప్పాడు ధర్మస్థితి వాక్య సమితి తాత్పర్యముతో నిర్మలులై కొనియాడెదు ధార్మికులకు ఉభయ జగదు దాత్త కలుగన్. ఏమిటి ఎందుకు చెప్పమంటున్నానంటే, ధర్మరాజుకు నీవు చెప్పేటువంటి ధర్మంతో కూడిన ఈ వాక్య సమూహ సారం, ఏకాగ్రతతో పరిశుద్ధులే ప్రశంసించే ధర్మాత్ములకి ఉభయతారకమై ఒప్పుతోంది. ఇప్పుడు కేవలం అక్కడ మాత్రమే బోధ జరగలేదు, ధర్మరాజుకు మాత్రమే జరగలేదు. ఎవరు ధర్మము యందు అనురక్తులై ఉంటారో, ధర్మము తెలుసుకోవాలని ఎవరి మనస్సులు ఆతృత పడుతుంటాయో, వాళ్ళందరికీ ఈ వాక్ ప్రవాహం అనేటువంటిది అందుతూనే ఉంటుంది. ఆ సారాన్ని వారు నిరంతరం గ్రోలుతూనే ఉంటారు. భీష్మ, భూమి ఉన్నంత కాలం అపార కీర్తి నీకు రావాలని నేను భావించి ఇలా చేశాను. ఆయన కొలిస్తే ఏం చేస్తాడండి? కనిపించని కిరీటాలు పెట్టేస్తాడు. ఆయన కనిపించే కిరీటాలన్నీ రాలిపోతాయి. ఏమండి, కిరీటికి కూడా రాలిపోయింది యుద్ధంలో, చూడలేదా మనం? ఆయన ఇలా రథాన్ని తొక్కినా ఆ కిరీటం అలా కొలవడిపోతే, బావా నా కిరీటం పడిపోయింది బావా, నా కిరీటి అనే నామధేయానికి ఒక అప్రతిష్ట వచ్చింది బావా అన్నాడు నారాయణుడితో. కనపడే కిరీటాలు ఒకనాటికి కూలిపోయేవే, కానీ కనపడని కిరీటము, నీకు ఒప్పారే కిరీటము, నీకు బుధజనులు మెచ్చే కిరీటం ఒక దాన్ని పెడతాను నా భక్తుడు. చూడు ఎంత గొప్ప కిరీటం అది. కాబట్టి అలాంటి దానిగా ఆ అపారమైనటువంటి కీర్తి నీకు రావాలని భావించి నేను ఇలా చేశాను. నీ ధర్మ సంబంధమైన విజ్ఞాన విశేషాన్ని నీ మనువులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు శుభార్హుల ఏటట్లుగా ఇక్కడ పరివేష్టించి ఉన్న రాజుల పట్టు, వాళ్ళ యొక్క పట్టు అంటే వాళ్ళ యొక్క బుద్ధి పట్టు ఏంటుంది, వాళ్ళ పుట్టువులు అంటే వాళ్ళ జన్మలు సార్థకమయ్యేటట్టుగా సమస్త ధర్మ విశేషాలని బోధించేటువంటి వాక్యాన్ని చెప్పండి అని శ్రీకృష్ణ పరమాత్మ కోరగానే భీష్ముడు అలాగే చేస్తానన్నాడు. సమస్తానికి ఆనందాన్ని పంచేవాడు నారాయణుడైతే, నారాయణుడే ఆనందాన్ని పంచమని చెప్తుంటే ఇంకా ఎంత విశేషమైన బాధ్యత భీష్మ పితామహుల వారి మీద పెట్టారో మనకి ఇక్కడ అర్థం అవుతోంది. పైగా చెప్పగల సామర్థ్యం తానే ప్రసాదిస్తూ ఆయన గురించి చెప్పుకోవడానికి కొంత సమయాన్ని భీష్మ పితామహుల వారికి అనుగ్రహించాడు. ఎవరి జన్మ కారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగులయ్యారో, ఎవ్వడు పుట్టిన ఎల్ల మునీంద్రులు అత్యంత సంప్రమోదాత్ముకులైరి, పరమ ధార్మికులైన భరతులయందును ఎవ్వరునెవ్వని నెనయలేరు, సత్యంబు దాంతియు శౌచంబు శాంతియు అలవడి ఎవ్వనియందు వెలయు, భాత్రదానాద్వర బంధురక్షాది ధర్మంబులెవ్వనికి ప్రియంబులెప్పుడు, కామమునైన విపులార్థ కారణమునైన భయమునైనను అపదవర్తనంబుకునుకు చోరడెవ్వాడు, నన్ను నేమి అడుగదలచిన ధర్మజుండు అడుగుగాక. ఏమంటున్నాడు, ఎవరి జన్మ కారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగులయ్యారో, ఏమినోము ఫలమో ఇంత ప్రుద్దక వార్త వింటిమ బలలార వీణులలర, మన యశోద చిన్ని మగవాణి కనినట చుచివత్తమమ్మ సుదతులార. భాగవతంలో ఎలా వెళ్లారా గోపికాంగనలు అనే విషయాన్ని పోతనామాత్యులు వారు చెప్తారు. ఏదో పిల్లవాడు పుట్టాడట, ఏమి నోము ఫలమో వృద్ధున్నే ఒక శుభకరమైనటువంటి వార్త వినడానికి, మంగళకరమైనటువంటి వార్త వినడానికి చెవులు చేసుకునే పుణ్యం ఉంటే తప్ప, ఆ భగవంతుడి నామమో, భగవంతుడి గుణాను కీర్తనమో, భగవంతుడికి సంబంధించిన వాక్యమో మన చెవులకి వినపడేటువంటి అదృష్టం కలగదు. అలా కాకుండా మనకి ఆ రోజంతా దుర్దినం అనుకోండి, ఏ అమంగళకరమైనటువంటి వార్తలు మనం వినవలసి వస్తుంది. గోపికాంగనలు అందరూ అన్నారు, ఏమి నోము ఫలమో, ఏమో ఏమి నోము ఫలం, ఏమి నోము మనల్ని వచ్చామో తెలియదు, కాని ఆ నోము ఫలంగా ఇప్పుడు మనం ఒక వార్తను విన్నాం. ఏంటిది అంటే, మన యశోద చిన్ని మగవాణి కనినట. ఎంత పదాన్ని ప్రయోగించాడో చూడండి పోతనామచ్చుల వారు, చిన్న బాలుణ్ణి కనినట కాదండి, పుట్టగానే వాడికి ఒక బిరిది పెట్టేశాడు, మగని కనినట, చిన్ని మగని కనినట. మగడనే పదం ఎవరైనా ప్రయోగిస్తారో చెప్పండి? ఎవరైనా పుడితే బాలుడన్నో బాలికన్నో శిశువన్నో చెప్పేస్తారు, కానీ మగడు అనే పదంలోనే పురుషోత్తముడనే ధ్వనిని ధ్వనింపజేశాడు పోతనామాచ్యుల వారు. మన యశోద చిన్ని మగవాణి, పైగా మగవాడటండి వాడు, మగటిని కలిగినటువంటి వాడు. మగడ అందరికి కూడా మగడు, భర్త మగడు అంటే అర్థం ఏమిటండి? భర్త అనే అర్థం కూడా ఉంది. ఏమా మీ మగ అని ఇంట్లో ఉన్నాడా అంటారు, అంటే అర్థమేమిటి? భర్త చిన్ని మగవానికనేనట. ఒక భర్తని కన్నది మనందరినీ భరించేవాడిని ఆవిడ భరించి కన్నది అది విశేషం. చిన్ని మగవానికనేనట చూచివత్తమమ్మ సుధతులారా, వెళ్ళొద్దామా మనందరం కలిసి నారాయణుడిని చూడ్డానికి అని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని అలా వెళ్లారు. కేవలం గోకుల వాసులనే సంతోషించింది. ఎవ్వని జన్మ కారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగులయ్యారో, ఎందుకంటే ఎంతో కాలం చూద్దామని అనుకుంటూ ఉంటే చూపులకు కనపడేవాడు, విందామని వింటూ ఉంటే చెవులకు వీనులకు విందుగా అనిపిస్తూ ఇంకా వింటానికి ఇంకా ఉన్నవాడని అనిపించేటట్లుగా అనుకున్నవాడు, ఎంత వ్రాసినా గాని ఇంకా ఉన్నదేమోనని వ్రాయడానికి కూడా ఆ కళలు సాగక తలపులలో మునిగిన నారాయణుణ్ణి తన మనస్సులో నుంచి బయటకు పెట్టలేక ఎలా ఈయన్ని చూస్తే, ఎలా ఈయన్ని మళ్లీ ఇంకంత రాస్తే ఆయన గురించి పరిపూర్ణమవుతోంది, ఇంకా సమాప్తము అని హెడ్డింగ్ పెడదాం అనుకున్నాడు కింద. కానీ సశేషాలే తప్ప సమాప్తాలు ఉండడంలే. ఆయన గురించి వ్రాస్తూ ఉంటే మహాత్ములకి మునులకి సశేషం అని వస్తుంది, కాని సమాప్తం ఉండడంలే. ఎందుకంటే ఆయన ఆదిశేషుడైనటువంటి వాడు, అందరికీ కూడా అన్నింటినీ పంచేవాడు. ఆయన గురించి చెప్పుకుంటూ వెడితే ఒక్కొక్క జీవిది ఒక్కొక్క చరిత్ర అవుతోంది. ప్రతి జీవి చరిత్రలో ఆయన పాత్ర ఉంటుంది, ఆయన చెయ్యుంటుంది, ఆయన పలుకుంటుంది, అన్నీ ఉంటాయి. మరి అందరి గురించి వ్రాసుకుంటూ పోతే ఎన్ని జీవిత చరిత్రలు అయితే సరిపోతాయి చెప్పండి? కాబట్టి సశేషమే సమాప్తం లేదు. మునీంద్రులు కూడా అటువంటి వాడు ఈ రోజున మనకు కనపడుతున్నాడు. కాబట్టి వాళ్ళందరికీ పండుగ, మన జన్మలు ధన్యమయ్యాయి అని వాళ్ళందరూ ఆనందాన్ని అనుభవించారట. పరమధార్మికులైన భరతుల యందులు ఎవ్వరు నెవ్వని నినయలేరు. పరమధార్మికులని పేరు పొందినటువంటి భరత వంశీయులు కూడా ఎవరితో సాటిరారో అటువంటి వాడు. సత్యంబు దాంతియు శౌచంబు శాంతియు అలవడి ఎవ్వని యందు వెలయున్. ఏమేమున్నాయట నారాయణుడికి? సత్యము శౌచము శాంతి అనేటువంటివి ఎవ్వని ఎందు ప్రకాశిస్తూ ఉన్నాయో అటువంటి వాడు దాంతి. దాంతి అంటే అర్థం ఏంటండి? కర్మేంద్రియాల యొక్క నిగ్రహ శక్తినే దాంతి అని పిలుస్తారని మహాత్ములు సెలవిచ్చారు. ఈ కర్మేంద్రియాల యొక్క నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడు ఎవడో, ఎవని ఎందు ప్రకాశిస్తూ ఉంటాయో అటువంటి వాడు. పైగా పాత్రదానద్వర బంధు రక్షాది ధర్మంబులెవ్వనికి ప్రియంబులెప్పుడు. పాత్రదానద్వర అంటే పాత్రులైనటువంటి వారికి దానం చేయడము, యజ్ఞ యాగాది బంధువుల్ని రక్షించడం అనే ఉత్తమ ధర్మాల్ని ఆచరిస్తుంటే మనం ఎవరిని సంతోషింపెట్టగలిగిన వాళ్ళం అవుతున్నామో, కామం వలన కాని, అర్థం వలన కాని, భయం వలన కాని, అవినీతి మార్గంలో కాని ఎవడైతే ప్రవేశించడో అటువంటి ఉత్తమ గుణగణుడైన ధర్మరాజు అడగదలుచుకున్న అన్నింటినీ అడిగి సందేహ నివృత్తిని చేసుకుంటాను. ఇటువంటి గుణాలు భగవంతుడిలో ఉన్నాయి, భాగవతోత్తముడిలో ఉన్నాయి అని చెప్పగానే భీష్ముడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు. ఈ ధర్మరాజు గురులను బంధుమిత్రులను క్రూర శరంబులకు ఉల్చే ఉగ్రతన్ నరుల అనేక కోటుల రణంబున తా తెగటార్చే కాన ఈ కురుపతిని సమక్షంబునకు కదియన్ బయలోలుడని కృపావిరహిత కార్యకర్మటుడు వీడని ఆడుదోయను తలంపునన్. భీష్మ పితామహ, ఈ ధర్మరాజు యుద్ధంలో గురువులు బంధువులు మిత్రులు అని లెక్కించకుండా భయంకరమైన బాణాలతో అందరినీ కూల్చాడు. నరుల అనేక కోటుల రణంబున తాతెగటార్చి అనేక మంది అనేక కోట్ల మందిని యుద్ధంలో సంహరించాడు. కాబట్టి ఈతడు దయాంతఃకరణుడు కాడని అంటావేమో, దయలో గనక కరుణుంటే అంతఃకరణంలో దయంటే ఇంతమందిని ఎందుకు చంపుతాడని నీవు అనుకుంటావేమోనని నీ ఎదుట పడడానికి సంకోచిస్తున్నాడు, నీ ఎదుటకు రావడానికి అతడు బాధపడుతున్నాడు. కాబట్టి వేదాధ్యయనము దానపూర్వకమైన యాగాది కర్మాచరణము బ్రాహ్మణులకు ఎలాగో అదేవిధంగా రాజులకు కూడా యుద్ధం సహజం కదా. పాపవర్తనులైన తండ్రులు పుత్రులు మనుమలు గురువులు ఎవరినైనా యుద్ధంలో చంపడం రాజధర్మం కదా. విద్యుక్త ధర్మాన్ని వదలి లోభగుణంతో అన్యాయ మార్గవర్తనులైన వారిని ఎవరినైనా యుద్ధరంగంలో వధించడం పుణ్యకార్యమే కదా. అంతేకాకుండా యుద్ధ భూమిలో దుర్మార్గుల్ని వధించి రక్తమనే జలాపూరము కేశపాశాలనే నాచు నిండి ఉండే నదీ సమూహాలుగా చేయడం ధర్మవిధుడైన రాజుకు అర్హమైన కార్యమే కదా. ధర్మరాజు చేతులు ముగుచ్చి భీష్ముణ్ణి సమీపించి ఆయన పాదపద్మాలని చేతులతో పట్టుకుని తన తలను తాకి నమస్కరించగా భీష్ముడు ధర్మరాజుని అభినందించి అతడి తలకు తన ముఖాన్ని ఆనించి ప్రేమతో ఆగ్రాణించాడు. ధర్మరాజుని ఆదరించాడు. భీష్ముడు ధర్మరాజుని కూర్చుండడానికి నియమించాడు. కూర్చో అన్నాడు. సంకోచించకుండా ఏమేమి అడగదలిచావో సమస్తం అడుగు అని చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి, అక్కడ ఉండేటువంటి వ్యాసాది మహాముని శ్రేష్ఠులందరికీ, వాళ్లందరికీ దోషిలుగ్గి ఇలా నమస్కరించి ధృతరాష్ట్రాది సమస్త కౌరవుల ఆజ్ఞతో భీష్ముడికి అభిముఖుడై నమస్కరించి ప్రశ్నిస్తున్నాడు. అరయగ రాజధర్మము సమాశ్రయమై అడపుం త్రివర్గమున్ గురుతర మోక్ష ధర్మంబునకు తలంపతన ప్రాప్తయుత భూవరా వినుఘోటకంబునకు వాగేయి దంతికి అంకుశంబు ఏకరణి నివారకంబులు జగంబుల కట్టుల తాను నెమ్మెయిన్. తాత, ప్రజాపరిపాలన రూపమైన రాజధర్మము శ్రేష్టమైనది అంటారు కదా. ఈ జీవలోకానికెల్లా రాజధర్మమే ఆధారం కదా. ధర్మార్థకామాలు మూడు రాజధర్మం పైన ఆధారపడున్నాయి. గుర్రానికి పగ్గము, ఏనుగుకి అంకుశంలాగా లోకాన్ని శాసించేది రాజధర్మమే కదా. ఇందులో సందేహం లేదు. పైగా పరిశుద్ధ చరిత్రుడవైన ఓ తాత, పూర్వరాజులు అంగీకరించిన రాజధర్మాన్ని పాటించకపోతే ఈ లోకపు పరిస్థితి కలత చెంది నాశనమైపోతుంది. సూర్యోదయంతో చీకటి తొలగిపోయేటట్లుగా లోకంలోని పాపాలన్నీ రాజధర్మం చేతనే నాశనమవుతాయి. నీవు లోకాతీతమైన బుద్ధి సంపన్నుడవని, నేను తెలుసుకోదగిన రాజధర్మాలు నీవు చెప్పగా నేను గ్రహించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయం. కాబట్టి సమస్త రాజధర్మాల్ని వివరించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రాజు ధర్మస్వరూపుడని ధర్మవేత్తలు చెప్పగా విన్నాను తాతయ్య, కాని ఆ రాజధర్మ నిర్వహణం అతి కష్టసాధ్యమని నేను అనుకుంటున్నాను. అందుకు రాజధర్మ రీతుల్ని ముందుగా వివరించాలని నేను నిన్ను అడుగుతున్నాను. ధర్మం అనేటువంటిది అతి ప్రధానమైనది కదా. అందుకనే ముందు తాను క్షత్రియుడు కావడం వల్ల క్షత్రియ ధర్మాన్ని ముందు అడిగాడు తాను. రాజధర్మాలని తెలుపమని ధర్మరాజు కోరగా భీష్ముడు మహిమాన్వితమైన ధర్మాన్ని, బ్రహ్మకల్పస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి, వేదాలే రూపుదాల్చిన బ్రాహ్మణ సమూహాన్ని స్మరించి నమస్కరించి రాజుకి ఫలసిద్ధులు చేకూరతాయి. కొన్ని సందర్భాల్లో మానవ ప్రయత్నం ఫలించకపోవడము కూడా జరగచ్చు. చూడండి, మానవ ప్రయత్నం ఫలించకపోవడం జరుగుతుందేమో, కాని దైవ ప్రయత్నం అది ఫలించకపోవడం జరగదు. కార్యాకారణ కర్తృత్వ భోక్తృత్వాలు తన మీద పెట్టుకుని నా వల్లనే అవుతోందనుకునేటువంటి మానవుడికి ఆ ప్రయత్నాలు కావచ్చు కాకపోవచ్చు, కాని అంతా నీదే అని భారం వేయకుండా తన వంతు కార్యాన్ని తాను చేస్తూ భగవంతుని వేరొక చేత్తో పట్టుకుని ఆయన సహకారాన్ని కూడా ఆశించేటువంటి వాడికి వాడి కర్మానుబంధం తీరిపోగానే ఆ శక్తి అందుతోంది. దానిని అతడు అందుకుంటాడు కూడా. పైగా మానవ ప్రయత్నం ఫలించలేదు కదా అని ప్రయత్నం చేయకుండా ఉండడం అనేటువంటిది అది దైవం కూడా ఒప్పుకోడు. అటువంటి సమయాల్లోనే మానవుడు దుఃఖించకుండా దైవోపహతంగా భావించడం సముచిత ధర్మం, రాజధర్మం. అంటే ఏది జరిగినా అది నారాయణుడి యొక్క దివ్యానుగ్రహం అని అంటూ ఉండాలి. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారి దగ్గర ఒక మంత్రి గారు ఉన్నారట. మంత్రి గారు ఉంటే ఆ రాజుగారు ఉదయాన్నే ఏదో అలా పని మీద అలా వెళ్లినప్పుడు ఆయనకేదో వేలు తెగిందట. తెగగానే మంత్రి గారితో వచ్చి చెప్పాడట. మంత్రి గారు అన్నారట, అంతా దైవేచ్ఛ, ఎలా జరుగుతోందో దైవుని కృప అన్నాడట. వెంటనే రాజుగారి కోపం వచ్చిందట. నా వేలు తెగితే నువ్వు దేవుడి కృప, పైగా వేదాంతం చెప్తావా, నాకు బాధ కలుగుతుంటే నీకు నవ్వుగా ఉందా, వేదాంతం నా ముందా చెప్పేది, ముదిరే చేయిపోయే వేలు పోయింది మొర్రు అని నేనేడుస్తుంటే వేదాంతం ఈ తీసి వెళ్లి లోపల పడేయండి అన్నాడట చెరసాల్లో. అప్పుడు కూడా అన్నాడట, అంతా దైవేచ్ఛ, నారాయణుడి లీల ఎలా జరిగితే అలా జరుగుతోంది కదా అనుకున్నాడట. ఈ రాజుగారు వేటకు పోయారట. వేటకు పోయిన తర్వాత అక్కడ కొంతమంది, రాజుగారు అంటే తన ప్రపంచానికి రాదు, తన దేశానికి రాదు, బయట ప్రపంచానికి ఎవరికి అవసరం చెప్పండి. ఒక ఊళ్ళో కరణం గారు ఇంకొక ఊరికి ఏదో అయ్యారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే రాజరికాలు కూడా ఎల్లలు దాటేంత వరకే తన పరిధి. ఎల్లలు దాటిన తర్వాత నువ్వు దేశానికి ప్రభు అయినా ఇంకొకటి ఏది చేసినా అది వారికి అనవసరం. అడవిలో ఉండేటువంటి ఆ జంతు సమూహాన్ని అలా వేటాడుకుంటూ రాజుగారు అలా వెళ్లిపోయాడట. వెళ్లిపోగానే అక్కడ కొంతమంది ఆ బిల్ల నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఆ కోయ దేవతకి ఏదో బలివ్వాలనుకున్నారట. బలివ్వాలనుకునేటప్పటికి ఎవరిని బలిస్తారు చెప్పండి, తన వాళ్ళని తన జాతి వాళ్ళని తన సొంత వాళ్ళని ఎవడు బలివ్వడు, ఎవడైనా బయటవాడు దొరికితే బలిద్దాం అనుకున్నాడు. అనుకునేటప్పటికి వెంటనే ఆ బలివ్వడానికి ఎవడు దొరుకుతాడంటే రాజుగారు దొరికాడు. దొరకగానే నేను రాజునయ్యా, రాజునైతే నువ్వు నీ దేశానికి రాజువి, ఇక్కడ మేము రాజులమే, అడవిగా మా అడవిలో ప్రవేశించిన తర్వాత మేము రాజులమే, నువ్వు మామూలు వాడివే అని తీసుకువెళ్లి కట్టేశారట. ఆ బిల్లా జాతి నాయకులు ఉంటారు కదా అటవీకుల నాయకులు, ఆ నాయకుడు వచ్చాడట. రాగానే ఆ బలికి సిద్ధం చేశారా, చేశాం. చేశారా, మరి చేసిన వాడు ఎక్కడ, తీసుకొచ్చి ఎదురుగా పెట్టారు. ఆ ముందు వాడి అవయవాలు చూడండి అన్ని సరిగా ఉన్నాయా లేదా, అలా ఉంటేనే వాడు బలికి పనికొస్తాడు, ఒకసారి వాడిని చూడండి పరిశీలించండి అన్నారట. వాడిని చూసేటప్పటికి వేలు తెగిపోయిందట. వేలు తెగిపోయేటప్పటికి వాళ్ళు చెప్పారట, స్వామి వీళ్ళలో ఒక వేలు తెగిపోయింది, చీ వేలు లేని వాడు బలికి పనికిరాడు, వాడిని వదిలేయండి అన్నాడట. వదిలేయండి అనగానే వాడు వదిలేశారట. వదిలేగానే ఇక ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారు ఆలోచించారట, ఉదయం పూట మంత్రి గారు ఏదో అన్నారు, మంత్రి గారు నాకు సలహాలు ఇచ్చేటువంటి ఆయన, నా వేలు తెగింది అంటే దైవేచ్ఛ దైవకృప అని ఏదో కొన్ని మాటలు చెప్పాడే, ఈ రోజు నా వేలు తెగడం ఎంత మంచిదైందో చూశారా, ఈ వేలు ఒక్కటే తెగకపోతే వాడు తీసుకువెళ్ళి శుభ్రంగా ఆ ఎదురుగా పెట్టేసి విగ్రహానికి బలిచ్చుండేవాడు. వెంటనే మంత్రి గారిని పిలిచి, ఆహా నన్ను క్షమించండి, నా పొరపాటు నా వేలు తెగింది అని మీతో చెప్పుకుంటే ఏదో బాధలో మీరు అలా అనేశారని మిమ్మల్ని చెరసాల్లో పెట్టించాను, నా తప్పును మన్నించండి అన్నాడట. వెంటనే ఆయన అన్నాడట, నువ్వు నన్ను బంధించడం కూడా మంచికే అయింది అన్నాడట. ఇదేమిట బంధిస్తే మంచేమిటి అన్నాడట. రాజుగారు ఒకవేళ మీరు నన్ను లోపల వేయకపోతే మీతో పాటు సహాయకుడిగా నేను రావాల్సి వచ్చేది, నేను సహాయకుడిగా వచ్చాను కాబట్టి వాళ్ళని మిమ్మల్ని పట్టుకున్న నాయకులకు నన్ను పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు కదా, నన్ను పట్టుకుని అక్కడ నిలబడితే నా అవయవాళ్ళన్ని బాగానే ఉన్నాయి కాబట్టి నేను బలైపోయేవాడిని, కాబట్టి నీ వెనక రాకపోవడం నాకు మంచిదైంది, నన్ను చెరసాల్లో పెట్టబట్టే కదా నేను నీకు వెనక రాకుండా ఉండిపోయాను, కాబట్టి ఏది చేసినా భగవంతుడు మన మంచికే చేస్తాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మానవ ప్రయత్నం ఒకవేళ ఏదైనా లోపం జరిగితే దైవాన్ని దూషించకుండా మానవ ప్రయత్నాన్ని చేసుకుంటూ దైవ సహకారానికి కూడా వీలయ్యేటువంటి పనుల్ని కొన్నింటిని మానవుడు చేసుకుంటూ ఉండాలి. కేవలము దైవం మీద భారం పెట్టకూడదు, పురుషాకార ప్రయత్నాన్ని మానకూడదు, పురుష ప్రయత్నం చేస్తూనే దైవ సహాయాన్ని అర్థించాలి. ఇలా అర్థించినటువంటి వాడికి ఆ కర్మఫలం నశించిపోయి వాడు కావలసిన ఫలితాన్ని అందుకుంటాడు. కాబట్టి మానవ ప్రయత్నం చాలా శ్రేష్టమైనటువంటిది, అలా ప్రయత్నించే మానవుడికే అన్ని ఫలసిద్ధులు చేకూరుతాయి. ఓ ధర్మరాజా, ఇంద్రియ నిగ్రహమైనటువంటి దాంతి, ఆత్మజయము, మనోనిగ్రహమైనటువంటి అంటే కామక్రోధాదిరహితమైన శాంతి, మంచి నడత కలిగినటువంటి రాజు మాత్రమే శ్రీమంతుడు కీర్తిమంతుడు అయి సమస్త సౌఖ్యాలని తాను పొందగలడు. భగవంతుడు ఎవరు రాదని చెప్తున్నాడండి లోకంలో? భీష్మ పితామహులు వారు ఇంద్రియ నిగ్రహమైనటువంటి దాంతి, మనం చెప్పుకున్నాం కదా కర్మేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడమే దాంతి అనే పేరుతో పిలుస్తారని, మనోనిగ్రహమైనటువంటి కామక్రోధాదిరహితమైనటువంటి శాంతి, ఇవి కలిగినటువంటి వాడే శ్రీమంతుడు కీర్తిమంతుడు అవుతాడు. నిజమైనటువంటి శ్రీమంతుడు కీర్తివంతుడు అంటే తాను. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము అనే ఏడు ప్రకృతుల్ని రాజు గుర్తించి సక్రమంగా నిర్వహించాలి. ఆ నిర్వహణకు రాజులో సత్యమార్గము, సత్యానికి ఆధారభూతమైనటువంటి వాళ్ల సహాయము కావాలి. దీనికంతటికీ కూడా కామాంధకాదులు చెప్పిన అర్థశాస్త్ర ప్రకారం రాజుకు దండనీతి రక్షగా ఉంటుంది మహారాజా. దానిని నేర్పుతో నిర్వహిస్తే విశిష్టంగా మానవుడు ప్రకాశించగలడు. రాజధర్మానుగుణాలైన రాజులు నేర్పరులైతే బ్రాహ్మణుల విషయంలో దీన్ని కొనసాగించరు. ఈ అర్థాన్ని వివరించే మనువు చెప్పిన వాక్యాల్ని కొన్ని చెప్తాను విను. రాతి వలన ఇనుము, నీటి వలన అగ్ని, బ్రాహ్మణులు వలన రాజులు జన్మించడం నిజమే. వాటి పరిశుద్ధ కాంతులు అన్ని చోట్ల ప్రకాశిస్తాయే కాని జన్మస్థానాల్లో మాత్రం ప్రవర్తించవు. ఒకచోట పుట్టి ఇతరత్రా విశిష్టంగా వెలగొచ్చు కాని తమ జన్మస్థానంలో వాటి శక్తి ఉపకరించదు. రాతిలో నుండి పుట్టిన ఇనుము రాతిని ఖండించబోయి తానే పాడవుతుంది. నీటిలో పుట్టిన నిప్పు
ఆ నీటిని గ్రహించి కాల్చబోయి తానే నశిస్తుంది. అదే రీతిగా బ్రాహ్మణుల్ని నాశనం చెయ్యాలి అని అనుకుంటే ఆ రాజే నశించడానికి అవకాశం ఉన్నది. పైగా బ్రాహ్మణుల్ని శిక్షించేటువంటి పట్టులు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్ని శుక్రాచార్యుడు వివరించాడు, దాన్ని చెప్తాను విను. యుద్ధంలో శస్త్రాస్త్రాలు ధరించి కోపోద్రిక్తుడై ఎదుర్కొనే బ్రాహ్మణుడు వేదాంతైనప్పటికీ అతన్ని సంహరించడం రాజుకు పరమధర్మము అని వేదాలు చెప్తున్నాయి. నిన్నటి రోజున ఈ విషయాన్ని కూడా కొంతమంది చెప్పారు. ఎవరు చెప్పారండి? అక్కడ అర్జునుడు చెప్పాడు, వ్యాస భగవానుడు చెప్పాడు, కృష్ణ పరమాత్మ చెప్పాడు. వాళ్ళు చెప్పే మాటలో ఈ మాట కూడా ఉన్నది. శాంతుడు కాకని ఆయుధవంతుడై కవియు విప్రుడు వసుదేశుడు వేదాంతియు అయిన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పెన్. ఇవన్నీ వేదం చెప్తున్నటువంటి విషయాలు శృతులు చెప్తున్నాయి. పైగా గురుతల్పగు భ్రూణహనున్ నరేంద్ర విద్వేషి బ్రాహ్మణ గుణుని పిలుచన్ ధరణి వెడుల నడవవలయు శరీర నిగ్రహము సేయచన దయ్యలడలన్. గురుతల్పగతుడు, శిశుహంత, రాజద్వేషి, బ్రాహ్మణహంత అయినటువంటి బ్రాహ్మణుణ్ణి రాజు తన రాజ్యం నుండి బహిష్కరించాలి. అంతేగాని అలాంటి వారిని వధించకూడదు. దుర్గాలు పలురీతులుగా ఉంటాయి. వాటిలో నరదుర్గం శ్రేష్టమైనది. అందువల్ల నాలుగు వర్ణాల ప్రజల మీద దయాహృదుడై ఉండడం రాజుకు అత్యంత అవసరం. అయితే రాజు కేవలం దయావంతుడైతే మాత్రం ఏనుగు సాధువై ఉన్నట్టే. ఈ వివరణకు తగిన బృహస్పతి వచనాలున్నాయి, ఆ వాక్యాన్ని వినిపిస్తాను, ఒక్కసారి విను. శాంతపరుడైన రాజు కోపరహితమైన ఏనుగు వలె నీచులకు వశమవుతాడు. అట్లాంటి ఏనుగుని మావటివాడు తన ఇష్టానుసారం ఆడించినట్టుగా శాంతిపరుడైన రాజుని నీచ ప్రజలు ఆడిస్తారు. రాజు అత్యంత శాంతంగా ఉన్నాడనుకోండి, మనకు చెప్తూ ఉంటారే మహాత్ములైనటువంటి వాళ్ళు, ఒక పాము సాధు స్వభావాన్ని ఆశ్రయించుకుని ఎవ్వరినీ కరవకుండా దాని మానాన అది ఉంటే చిన్నపిల్లలు దాన్ని కొత్త ఏం చేశారండి, రాళ్లు తీసుకు కొట్టడం, కట్టెలు తీసుకుని కొట్టడం చేశారు. అది అలా పక్క చిక్కిపోతే దానికి మంత్రోపదేశం చేసిన సాధువు గారు కనపడితే ఏమిటి ఇలా అయిపోయావు అని అడిగితే మీరే చెప్పారుగా సాధు స్వభావంతో ఉండమని, అందుకని అలా ఉండిపోయారేమో, నేను పడగెత్తడం లేదు, బుస్సుమని శబ్దం చేయడం లేదు, వాళ్ళని కరవడానికి ప్రయత్నించడం లేదు, అందువల్ల వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టారు, హింసించారు, అందువల్ల నేను ఇలా పక్క చిక్కిపోయానని చెప్తే సాధువేమన్నాడు, నేను కాటు వేయడం మానమన్నానే కాని బుస కొట్టడం మానమన్నానా? లేదు కదా, బుస కొడితే వాళ్ళు దూరంగా వెళ్లిపోతారు కదా. అదేవిధంగా రాజు శాంతి 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 అంటూ ఉంటే నీచులైనటువంటి వాడు వాడి తలకెక్కుతారు. ఏనుగనేటువంటిది మదంతో ప్రవర్తించినప్పుడు సింహాన్ని కూడా తన తుండంతో చుట్టి ఎలా అవతల వేస్తోందో, సింహం కూడా ఏనుగుని కొట్టాలంటే దాని కుంభస్థలం మీద కొడితేనే అది ఎలా మరణిస్తోందో, అంత శక్తివంతమైన ఏనుగు కూడా తన మానసిక లోపం వల్ల. ఎటువంటి లోపం అండి? ఒక ఆడ ఏనుగును అక్కడ పెట్టేసి దానికి చేత కొన్ని శబ్దాలు చేయించి మావటి వాడు దానిపైన ఏం చేస్తాడండి, ఒక కూపాన్ని తవ్వి ఆ కూపం పైన అంటే ఒక బావిని తవ్వి ఆ బావి పైన కట్టెలు పరిచి కట్టెల పైన ఒక పచ్చి గడ్డి, అక్కడ భూమి మీద గడ్డి మొలచినట్టుగానే కొమ్మలు ఆకులు ఇవి ఏర్పాటు చేసి ఆ దాని చేత గీంకారాలు చేయించగానే ఇది వెళ్లి ఆ కూపంలో పడిపోతుంది. పడిపోగానే దానికి ఆహారం లేకుండా అలమటింప చేసి తన మాట వినేలా చేసుకుని దీన్ని మావటి వాడు అధిరోహిస్తున్నాడు. అదేవిధంగా శాంతుడైనటువంటి రాజు అత్యధిక శాంతత్వంతో ఉన్నట్లయితే అది మొదటికే ప్రమాదం. నీచుడైనటువంటి వాళ్లు వాళ్ల తల మీదకెక్కి ఆడించాలని చూస్తారు. పోనీ రాజు కోపస్వభావుడయ్యాడనుకో, ప్రజలు భయపడి పారిపోతారు. అలా కాకుండా రాజు వసంతకాలంలో సూర్యుడిలాగా సమభావంతో ప్రజల్ని పరిపాలించాలి. ఇది రాజుకు ఉండవలసిన రాజధర్మాలలో అతి శ్రేష్టమైనటువంటి ధర్మం. ప్రజల ఉపకారపుకారాది గుణాల వల్ల వ్యక్తమయ్యే శీలవృత్తుల్ని బట్టి బహుజాగరూకతతో పరిశీలించి పరిపాలించవలసిన అవశ్య కర్తవ్యం ప్రభువు పైన ఉన్నది. తన కోపాన్ని ప్రజలపై రుద్దకుండా వేగిరిపాటు లేక ప్రజలకు బాధ కలిగించని రీతిలో రాజు నడుచుకోవాలి ధర్మరాజ. పైగా వసంతార్క ఇవా అంటే వసంత బాణుని చాట్పున తగియడు పాటితో, ఇది రాజధర్మంబులకు రాజు సుమ్ము. అంటే రాజుని ఏనుగుతోని ప్రజల్ని మావటితోనూ పోల్చడం, ఏనుగును బట్టి మావటి ఎలాగైతే ఉంటాడో రాజును బట్టి ప్రజలు కూడా అలాగే ఉంటారు. యదా రాజా తదా ప్రజ అనేటువంటిది ఆ వాక్యాన్ని అక్కడ మనకు తిక్కన గారు చెప్పడం జరిగింది. గర్భం ధరించిన స్త్రీ తన సంతానం క్రమంగా పెరగడానికి తగిన పత్యాహార విహారదుల్ని ఆచరించినట్లే రాజు సైతం తొందరపడక తన ప్రజలకు క్షేమకరమైన రీతిలో వర్తించవలసి ఉంటుంది. ప్రజలతో కలసిమెలసు పరాచకాలాడుతూ ఆనందించే రాజును ప్రజలు లెక్క చేయరు. అలాగని ఐఆమ్ యువర్ ఫ్రెండ్ అని రాజు అన్నాడు అనుకోండి, ఇక వాడు కూడా చేతులేసి పోదాం పదా అనేస్తాడు. కాబట్టి వాళ్లతో అత్యంత చనువుగా ఉంటే అది కూడా ప్రమాదకరమే. అటువంటి రాజును లెక్క చేయరు, ఎంత త్యాగశీలుడైనా మెచ్చుకోరు. ఆ రాజా మాతో పాటు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, మాతో పాటు తింటూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు. ఆ రాజా దానం చేశాడా? అయితే మాలే వాడికి ఉండే సహజ గుణమే, అది ఇస్తుంటాడు, అదే ఆయన గుణం అంతే అంటారు. కాని రాజు ప్రభు అయినటువంటి వాడు ప్రజల మధ్యకు వచ్చి స్నేహపూర్వకంగా ఉండాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ శాంతిని కూడా చులకనగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మరాజా ఇది గుర్తించాలి. ఎండ చురుక్కుమన్నట్లుగా చురుక్కుమనిపించాలి, అంతేగాని ఆ విధంగా వాళ్లతోటి స్నేహము చేయకూడదు, అత్యంత కోప స్వభావంతో కూడా ఉండకూడదు. తన కర్తవ్యం ఆచరింపకుండా మోసగిస్తారు కొంత కొంతమంది. కీడుని తలపెట్టడానికి కూడా వాళ్ళు ఊహిస్తారు. కుతూహలమైన వేషభాషలతో రాజుతో సమానత్వాన్ని భావించి విజృంభిస్తారు. ఆ రాజుగారు మా మెచ్చ వేసుకుని వెళ్లాడు కదా, నన్ను గుర్తుపట్టలేదా, ఇందాక రాజుగారు నా చేయి మీద ఇంత భుజం మీద వేసి వెళ్లాడు, వాడినే నేను అనేసి వాళ్ళ రాజాంతపురంలో చొరబడి చేయకూడని పనులైనా చేస్తారు. కాబట్టి అన్ని పదవులను ఆశిస్తూ ప్రతి వ్యూహాలు పన్ని భూమిని పట్టి పీడిస్తారు. సేవకులతో కలసిమెలసి సంతోషంతో తేలియాడుతూ ధైర్యం కోల్పోయేటట్లెప్పుడు నడుచుకోకూడదు. సప్తరాజ్యంగాలైనటువంటి స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము అనే వాటికి వినాశకారి అయిన వాడినెవ్వడినైనా సరే పరిహరించడమే, అంటే శిక్షించడమే ఇది సముచితమైనటువంటి మార్గమని ధర్మరాజుతో చెప్పి మళ్లీ ఈ విధంగా అంటున్నాడు. గర్వంతో కర్తవ్యరహితుడై విచక్షణ లేకుండా ప్రవర్తించే వ్యక్తి ఎవడైనా సరే, చివరికి రాజుకు గురువైనా సరే వదిలిపెట్టడమే రాజు ఆచరించవలసిన ధర్మం. పై విధంగా మరుత్తుడు అనే మహారాజుకి బృహస్పతి సమ్మతించేటట్లుగా ఈ వివరాన్ని చెప్పాడు. అందువల్ల గురువని, స్నేహితుడని, పుత్రుడని ఎవరైనా సరే క్షమించరాదు, తప్పుంటే శిక్షించవలసిందే. తన కుమారుడు పౌరుల్ని, పసిపిల్లల్ని పీడిస్తున్నాడని తెలుసుకున్న సగరుడు తన పుత్రుణ్ణి బ్రాహ్మణులకు అసత్యోపచారం చేస్తున్నాడని తెలుసుకున్న ఉద్దాలక మహర్షి తన కుమారులే అయినప్పటికీ వదిలిపెట్టారు. ఇలాంటి చరిత్రల్ని గ్రహించి ప్రజానురంజకుడవై వర్ధిల్లవలసి ఉంటుంది. నిజాయితీ న్యాయం కలిగి ప్రజల మనస్సుల్ని బాధించకుండా తగిన సమయంలో పీడిస్తూ క్షమాగుణం కలిగిన రాజు మాత్రమే అభ్యున్నతిని పొంది అతిశయిల్లుతాడు. బృహస్పతి దేవగురు, మరుత్తు అవిక్షిత్తు అనే రాజుని యొక్క కుమారుడైన ఇతడి తల్లి విశాల అని పిలవబడింది. మరుత్తు జన్మ సమయంలో తుంబురుడు వచ్చి ఈ బాలుడికి మరుత్తులన్నీ శుభం చేస్తాయి అని చెప్పాడు. అందుచేత అతడికి మరుత్తుడు అని పేరు పెట్టాడు. చాలా ప్రసిద్ధి పొందిన రాజు సగరుడు. ఆయనకు కేసిని అనేటువంటి భార్య యందు అసమంజసుడనే పుత్రుడు జన్మించి పిశాచకృత్యాలు చేస్తుండగా ఏం చేసేవాడు, సరయ్య నదిలో పిల్లలు తీసి వెళ్లి వేసేవాడు. ఆ పిల్లలు మునిగిపోతూ తేలుతూ ఉంటే భలే ఉంది అంటే చప్పట్లు కొట్టేవాడు. అందుకని చెప్పి ఇలా లోకోపద్రవకారకుడైన కుమారుడు తనకు పుట్టాడని తెలుసుకున్న సగరుడు ఆ పిల్లవాడికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. ఇది రామాయణంలో ఉండేటువంటి విషయం. ఉద్దాలకుడు ఒక మహర్షి, ఆయన కుమారుడు శ్వేతకేతువు దుష్టుడుగా కాగా ఆ దుష్టుణ్ణి కూడా పరిత్యజించినటువంటి సంఘటనలు మనకు చరిత్రలో ఉన్నాయి. కాబట్టి ఇతడు నాకు మిత్రుడు కదా, స్నేహితుడు కదా, బంధువు కదా, ఆప్తుడు కదా, కుమారుడు కదా, మనవడు కదా, అల్లుడు కదా, ఈ బాంధవ్యంతో దుష్టులైన వారిని దగ్గర చేయడం కనుక మొదలు పెడితే రాజుకి ధర్మాన్ని ఏం చెప్తాడు? నీ ఇంట్లోనే ఉన్నాడయ్యా, చెప్పిన మాట విననివాడు, వాణ్ణేం చేశావో ముందు చెప్పని రేపు ప్రజలు అడుగుతారు. చూడండి, ప్రహ్లాద కుమారుడు, హిరణ్యకశిపుడు ఇరువురు కలిసి హిరణ్యకశిపుడు ఓం నమో హిరణ్యకశ్యపాయ నమః అని అన్నాడు. వాడు అనమంటే ఊరు మొత్తం అంటోంది, కానీ ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, ఓం నమో నారాయణాయ అంటున్నాడు. ఆవిడ ఊరు మొత్తం ఏం చేశారు, ముందు హిరణ్యకశిపుడు వైపు వేలు చూపించి ముందు మీ ఇంట్లో జరిగే నారాయణ నామస్మరణ ఆపు, ఆ తర్వాత ఊరిని ఉద్ధరిద్దు గాని. మా అందరి చేత హిరణ్యకశిపాయ నమః అని తర్వాత పలికిద్దు, మేమన్నా పలుకుతాం, అనకపోయినా పలుకుతాం, ఎందుకని నీ ఆధీనంలో ఉన్నవాళ్ళం. ముందు నీ ఇంట్లో జరిగే నారాయణ నామస్మరణ, మరి దానికి ఏం చేస్తావు? అలా హిరణ్యకశిపుడికి ఎంత తల తిరిగిందంటే దేశం మొత్తం నారాయణ అన్నా పర్వాలేదు గాని నా కుమారుడు ఒక్కడు హిరణ్యకశ్యప ఆయన మహ అంటే చాలు, వాడొక్కడంటే చాలనేంత స్థితికి వచ్చేసాడు చివరికి. లోకం మొత్తాన్ని మార్చడం తర్వాత సంగతి, ముందు నా ఇంట్లో నా కుర్రాడు మారితే చాలు అనుకునేంతగా వెళ్లిపోయాడు. భగవానుడు అంత టార్చర్ పెట్టేశాడు హిరణ్యకశ్యపుడికి. భోగాలున్నాయి కానీ అనుభవిస్తున్నాననేటువంటి ఆనందం లేదు. రాజ్యం ఉంది పాలించాలనే కోరిక లేదు. భోజనాలున్నాయి తినాలనే కోరికను చంపేశాడు. మధుర పానీయాలున్నాయి తాగాలనే బుద్ధిని కూడా తొలగించేశాడు. ఎన్నున్నా గాని నిత్య దరిద్రుడిలాగా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదు నిద్రపెట్టుకుని దుఃఖిస్తూ ఉండిపోవలసి వచ్చింది. కా కేవలం నారాయణ నామస్మరణ. కాబట్టి ముందు మానవుడైనటువంటి వాడు తనలో తన ఇంటిలో ఉండేటువంటి చెడునైనా సరే, తన ఒంటిలో ఉండే దుష్టగుణాన్నైనా సరే ముందు దాన్ని పారద్రోలినప్పుడే, సాధకుడైనటువంటి వాడు ఒంట్లో పారగొట్టాలి, రాజైనటువంటి వాడు బయట ప్రపంచంలో పారగొట్టాలి, వాడు ఇంట్లో వాడైనా సరే వాడిని చెయ్యించి వేయాలి, అప్పుడే వాడికి సుఖం లభిస్తుంది. అలా కాకుండా నావాడే కదా నేనే కదా అని ఆ దుష్టమైనటువంటి వాడిని పెంచుకుంటూ వెళ్లిపోతే రేపటి రోజున ధృతరాష్ట్రుడి గతి అనుభవించాల్సి వస్తోంది. దుష్టుడే కదా అని దుర్యోధనుడిని పెంచుకుంటూ ఈ సింహాసనం నాది అని కూర్చుంటే మా అబ్బాయి కదా ముచ్చటగా భలే కూర్చున్నాడు అనుకున్నాడు. చివరికి కూర్చోడానికి చూడడానికి కూడా లేకుండా పోయాడు వాడు. కాబట్టి దుష్టగుణం ఇంతదే కదా అని వదిలేస్తే ఒకనాటికి మనల్నే సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి పరిత్యజించడం, వాడెవడైనా కావచ్చు బంధువుడైనా కావచ్చు వాడిని వదిలేయాల్సిందే. రాజుకు ఎలాంటి కీడు కలగకుండా వేద విహితమైన ఆచారాలతో నివారించుకోవాలి. అంతకంటే వేరే ఉత్తమ మార్గం లేదు. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్వర్గం పైన దృష్టి ఉంచి ధర్మాచరణ చేసినప్పుడే రాజు తన ధర్మాన్ని నిర్వర్తించిన వాడవుతాడు. అంటే చతుర్వర్గం అనేది రాజుకు విహితము. అంటే ధర్మమును స్వావలంబనగా చేసుకుని ధర్మంతో కూడిన అర్థము, ధర్మార్థములతో కూడిన కామము, ధర్మార్థ కామములతో కూడిన మోక్షము రాజుకు చేరుకోవలసిన గమ్యము అని చెప్తున్నాడు. అంతేగాని ధర్మాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా మార్చుకుంటానని కాని, లేకపోతే అర్థాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా సంపాదిస్తానని కాని, ఇష్టం వచ్చినట్లుగా నా కోరికలు తీర్చుకుంటానని కాని, వీటన్నింటి ద్వారా నేను మోక్షం పొందుతానని అనుకోవడం కాని, ఇది ఎవరికైనా తగదు, ఒక రాజుకే కాదు. కాని ముఖ్యంగా రాజుకుండాలి అంటారు. ఎందుకని? రాజు ఒక్కడు సన్మార్గ జీవుడైతే ప్రజలందరూ ఆ సన్మార్గాన్ని ఆచరిస్తారు. రాజు ఒక్కడు దుష్టుడుగా ఉన్నాడనుకోండి ప్రజలందరూ కూడా యథారాజా తదాప్రజా అని ఉండనే ఉన్నది. కాబట్టి రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే తయారవుతారు. ఏమండి మూర్ఖుడు అయినటువంటి వాడు రాజైతే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక రాజుగారికి అటండి అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి వస్త్రాలు ధరించాలని కోరిక కలిగిందట. మూర్ఖరాదండి వాడు. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి వస్త్రాలు, ఆ వస్త్రాలకు ఒక ప్రత్యేకత కావాలి. ఆ వస్త్రాలు కుట్టే వాళ్ళు ఎక్కడుంటారని ఎంక్వైరీ చేశాడట. చేస్తే వాళ్లలో ఇద్దరు దర్జీ వాళ్ళు, ఈ పిచ్చిరాదు భలే దొరికాడు మనకి, వీళ్ళు ఒక ఆట ఆడిద్దాం అనుకున్నారు ఆ దర్జీలు ఇద్దరును. వాళ్ళిద్దరూ కలిసి, రాజా మేము అద్భుతమైన వస్త్రాలు కుడతాం, ఎలా ఉంటాయి, మీ దగ్గర ఏమేం డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూపించండి. రాజా మా డిజైన్స్ మంచి వాళ్ళకే కనపడతాయి, మూర్ఖులకి దుర్మార్గులకి అసలు కనపడవు, కాబట్టి మా డిజైన్స్ చూడాలంటే దివ్యం దదామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం అని నారాయణుడు ఎలాగైతే దివ్యమైన చక్షువులు ఇస్తే గాని స్వరూపాన్ని చూడలేకపోయారో అలాగే మేము డిజైన్స్ చూపించేవి కూడాను మీ కళ్ళకు అలా కనిపిస్తాయి. కాబట్టి ఇఫ్ యూ వాంట్ సీ యూ, వాటిని చూడాలని ఉందా మీకు అని అడిగాడు. చూడాలని ఉంది, మా రాజ్యంలో మూర్ఖులు ఎంతమంది ఉన్నారో కనిపెట్టగలని ఉంది, కాబట్టి వెంటనే మీకు ఒక రూమ్ ఇస్తాం, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, మీరు రోజు అలా కుట్టుకుంటూ ఉండండి. సరే రాజుగారు, మా గుడ్డలు మూర్ఖులకి కనపడవు, మంచి వాళ్ళకే కనపడతాయి, ఇది కండిషన్. కాబట్టి వెళ్ళాడు. వెళ్లిన తర్వాత వీళ్ళేం చేశారు, హాయిగా తింటున్నారు, సుష్టుగా ఉంటున్నారు, కాలం జరిగిపోతోంది. ఒక రోజున రాజుగారికి తన గుడ్డలో కుట్టే వాళ్ళు ఎక్కడ దాకా వచ్చారో తెలుసుకోవాలని మంత్రి గారిని పంపించారు. మంత్రి గారు వస్తున్నారని చూశారో లేదో ఆ ఒట్టి మిషన్ల మీద వీళ్ళు చేతులాడిస్తున్నారు, కాళ్ళు ఆడిస్తున్నారు. అరే జాగ్రత్త కుట్టు, జాగ్రత్త కుట్టు, అక్కడ కుట్టుబోతోంది, కుట్టుబోతోంది అంటే వాడు ఎవడో కుట్టును అలా సరి చేసినట్టుగా నాటకం ఆడటం మొదలెట్టారు. మంత్రి గారికి మతి చెలించిపోయింది. వస్త్రం కనబడటం లేదు, డిజైన్ కనబడటం లేదు, వాడు ఏదో గుడ్డను పట్టుకుని ఇలా కుడుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు, ఇదేమిట్రా అన్నాడు. రాజుగారు చెప్పారు కదా మూర్ఖులకు వస్త్రాలు కనపడవని, నేను మూర్ఖుండి అయి ఉంటాను అందుకే నాకు కనిపించడం లేదు. ఇప్పుడు నేను వెళ్లి మా రాజుగారికి వస్త్రాలు కనిపించడం లేదు రాజుగారు అన్నానంటే ఇటువంటి మూర్ఖున్నా నేను మంత్రిగా పెట్టుకుంది, వీడు నాకు అక్కర్లేదు, ఇంకొక అపాయింట్ చేయండి అంటాడేమోనని వాడేం చేశాడు, వెళ్లి ఆహా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత చక్కని రంగు, ఎంత చక్కని డిజైన్ రాజుగారు, అద్భుతంగా ఉంది అన్నాడు మంత్రి గారు. సరే ఎన్నాళ్ళకు పూర్తవుతాయని చెప్పారు. త్వరగానే పూర్తి చేస్తారండి, స్పీడ్ గా చేస్తున్నారు వర్క్. వెంటనే ఇతనికి ఆ ఉత్సాహం ఆపుకోలేక సైన్యాధిపతిని పంపించాడు. ఆ సైన్యాధిపతి కూడా చూశాడు, వాడికి ఏం కనిపించలేదు. మంత్రి గారికి కనిపించిన డిజైన్ నాకు కనిపించలేదంటే నన్ను మూర్ఖుడు అంటాడేమో రాజుగారు, కాబట్టి నేను కనిపిస్తుందని చెప్తే నా సొమ్మేం పోతుందని వాడు కూడా వెళ్లి చెప్పాడు. ఆహా అద్భుతంగా ఉంది, రేపు ప్రొద్దున్న రోజు మీరు ధరించవచ్చట. వెంటనే ధరించడానికి అబ్బాయి గారు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ రాజుగారికి కనిపించలేదు, ఉంటేనేగా కనిపించడానికి. వెంటనే వాడేం చేశాడు, వచ్చే రాగానే రాజుగారు చూడండి డిజైన్ ఎలా ఉందన్నాడు. ఏమర్రా చెయ్యి ఇలా ఉంది, ఆ కింద కనిపించడం లేదు. మా రాజుగారికి మా మంత్రి గారికి మా సేనాధిపతికి కనిపించాయంటే నాకు కనిపించలేదంటే నేను పెద్ద మూర్ఖుడై ఉంటాను. కాబట్టి వీళ్ళందరి చేత మూర్ఖుడని అనిపించుకోవడం ఎందుకు, కనిపిస్తుందంటే పోలేదా అనుకున్నాడు వాడు కూడా. సరే వెంటనే రాజుగారు పైన వస్త్రాలు తీసేయండి, కొత్తవి కట్టాలి. అర్రే తీయాలా, తీయండి రాజుగారు ఇదిగో బ్రహ్మాండమైన డ్రస్సు. వెంటనే తీసేశాడు వాడు. తీసేయగానే వాడేదో ఈ చేయి తొడుగుతున్నాడు, చాపండి రాజుగారు చేయి చాపండి. ఏంటి అలా పెట్టుకుంటే ఎలాగా, చేయి చాపాడు. జాగ్రత్త జాగ్రత్త తొడుగుతున్నాను తొడుగుతున్నాను. ఇలా పెట్టేశాడు, బొత్తాలన్నీ పెట్టేసినట్టుగాను ఈ కింద ఇదంతా కట్టేసినట్టుగాను యాక్టింగ్ చేశాడు. రాజుగారికి ఏమో నగ్నదేహం కనపడుతోంది, వాళ్ళకేమో ఏదో ఆ పట్టు వస్త్రాలతో నిండినటువంటి వాడు రాజుగారు ఇంద్రుడు చంద్రుడు మన్మధుడు అని పొగుడుతూ ఉన్నాడు వాడు. అప్పుడు వాడు అనుకున్నాడు, నాకేంటి ఇంత దిగంబరంగా నేను కనిపిస్తుంటే. వాడు బాగా పొగిడేస్తున్నాడు, పాపం వీళ్ళిద్దరు మంచివాళ్ళు అయి ఉంటారు, నేను పెద్ద మూర్ఖుండి అయి ఉంటాను, అందుకే నాకు కనిపించడం లేదు కాబోలు. మూర్ఖుండని తన ఎలా చెప్పుకుంటాడు. ఇక వెంటనే ఊరేగింపు మొదలెట్టారు. మరి ఇంత విచిత్రమైనటువంటి వస్త్రధారణ చేసుకున్నప్పుడు ప్రజలకు చూపించొద్దా, అసలు ఆయన కోరిక ఏంటి, నా రాజ్యంలో మూర్ఖులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఆయన కోరిక. కాబట్టి వీధుల్లో పోతేనే కదా మూర్ఖులు ఎంతమంది ఉన్నారో తెలిసేది. వెంటనే ఒక ఏనుగును ఏర్పాటు చేసి ఆ ఏనుగులో ఇతను కూర్చోబెట్టి, రాజుగారు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇళ్ళు వదిలిపెట్టి బయటకు వచ్చేయండి, మా రాజుగారు ఎంతమంది మూర్ఖులు ఉన్నారో లెక్క వేసుకోవాలనుకుంటున్నారు, కాబట్టి ఇళ్లలో ఎవరు ఉండడానికి వీల్లేదు, ఇంటి బయటే ఉండాలి, రాజనగర పురవీధుల్లోనే ఉండాలి. అందరూ బయటకు వచ్చేశారు. ఎక్కడ రాజుగారి వస్త్రాలు కనపడలేదంటే మమ్మల్ని మూర్ఖులు అంటారేమోనని ప్రతి వాళ్ళు పొగడ్డం మొదలెట్టారు, చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. ఇక అలా చూస్తూ ఉంటే వాళ్ళలో ఒక పిల్లాడు అన్నాడు, కదా ఏంటమ్మా రాజుగారు బట్టలు లేకుండా విడుతున్నారు అన్నాడు. అంతే, వెంటనే అతడికి సిగ్గు తెలిసిపోయింది అన్నమాట. అదేవిధంగా మూర్ఖుడైనటువంటి రాజు ఉంటాడే, ఆ మూర్ఖుడైన రాజు వల్ల ప్రజలు కూడా అలానే తయారవుతారు. ముందు రాజు ఆలోచన మంచిది కాకపోతే ప్రజలలో ఉండే బుద్ధి కూడా పాడవుతుంది. అందుకని ముందు రాజైనటువంటి వాడు ధర్మ మార్గాన్ని అనుసరించాలి, ధర్మమును అనుసరిస్తూ అర్థమును సంపాదించాలి, ధర్మార్థాలు చూసుకుంటూ కామన ఉండాలి. ఈ మూడింటితో అతడు మోక్షాన్ని చేరాలి. ఇది రాజుకు ఉండేటువంటి మార్గం. అతడు ఈ మార్గాన్ని అనుసరిస్తే ప్రజలందరూ కూడా దాన్నే అనుసరిస్తారు. కాబట్టి సమస్త వర్ణాలకి సంబంధించిన ధర్మాన్ని రక్షించడంలో, సంధి విగ్రహాది ఆరు గుణాల్ని పాటించడంలో, అలుపు లేకుండా పరిశీలిస్తూ సముచిత రీతిన ధనార్జన చేస్తూ రాజు తన ధర్మాన్ని నిర్వర్తించాలి. మనకి ఆరు గుణాలు చెప్పాడే, మొదటిది సంధి అండి. అంటే ఇంచుమించు ఎవరితోనైనా పరపత్సాలు వస్తే వారి మధ్య భేదం లేకుండా కలిసిపోవడానికి ప్రయత్నం చేయడం సంధి అని పిలుస్తారు. ఇక రెండవది విగ్రహం, అంటే యుద్ధం చేయడం అండి. ఒకవేళ సంధి విఫలమైతే ఏమొస్తుందండి, రాయబారం విఫలమైతే ఏమొచ్చింది, రాయబారం విఫలమైతే వచ్చేది రణమే. సర్దుబాటు విఫలమైతే మిగిలేది సమరమే. కాబట్టి అక్కడే జరిగింది, కురుక్షేత్రంలోనే. కాబట్టి సంధి విఫలమైంది, యుద్ధం వచ్చేస్తోంది. రెండవది, మూడవది యానము అన్నారండి. యానము అంటే అర్థమేమిటి, తన శక్తి అధికమైనప్పుడు గాని శత్రువు బలం లేదని తెలిసినప్పుడు గాని జయించడానికి వెళ్ళడం, దీన్ని యానము అంటారు. ప్రయాణము, అయనము. తరువాతది ఆసనం, అంటే దుర్గాదుల్ని తాను సంరక్షించుకుంటూ ప్రయాణ విముఖంగా ఉండడం. తరువాతది ద్వైదం అన్నారు, తనపైకి ఇద్దరు శత్రువులు దండెత్తెచ్చినప్పుడు ఒకటితో సంధి చేసుకుని మరొకరిని విరోధించడం ద్వైదము అని పిలుస్తారు. తరువాత ఆశ్రయము, అంటే ఆ శక్తితోటి బలవంతుడిని ఆశ్రయించడం. ఒకవేళ తనకంటే బలవంతుడని తెలిసిందనుకోండి, వచ్చేవాడు వాడిని ఆశ్రయించైనా సరే వాడి వల్ల మంచి మేలుని పొందాలని చూడడం. ఇవి రాజు గమనించవలసిన షడ్గుణాలు అని చెప్పారు. ఇవి రాజుకుండవలసినటువంటి ఆరు గుణాలు. తరువాత, తన ఇచ్చకాలకై మాటలాడే మాటలు లెక్కించకుండా తన దృష్టికి వచ్చిన దోషాలు మాత్రమే గ్రహించి దానిని దండనగా గ్రహించిన దుష్టుల ధనాన్ని ఉత్తములకిచ్చి సంతృప్తిపరచడమే రాజధర్మమని బుధులంటారని భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పారు. కొంతమంది రాజుగారి బయట ఒక మాట మాట్లాడతారు, రాజుగారి ఎదురుగా ఒక మాట మాట్లాడతారు. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, వెనకటికి ఎవడన్నట ఒంటిగన్ను రాజుగారిని పొగడం అన్నాడట కవిగారి దగ్గర. ఒక కవి గారు ఒంటికను రాజుగారట. ఆయన ఒంటికను రాజుగారు అయితే ఆయన పొగడమన్నాడట. ఏమని పొగుడతాడు చెప్పండి? ఒక కన్ను గుడిరైపోయింది, ఇప్పుడు ఏమని పొగడాలి అంటే వెంటనే ఆయన అన్నాడట, భార్యతో కూడితే మీరు శివుడు, భార్య రెండు కళ్ళు నీ ఒక్క కన్ను కలిపితే నువ్వు శివుడు కదూ, భార్యతో కూడితే నీవు శివుడివి, భార్య లేకుండా ఉంటే శుక్రాచార్యుడివి. శుక్రాచార్యుడికి ఉన్నది ఒక్క కన్నే కదా. కాబట్టి రాజుగారు మీరు మీ భార్యతో ఉంటే నేను అలా కనపడతారు, ఒక్కడిగా ఉంటే ఇలా కనపడతారు, మీరు చాలా గొప్పవారు అన్నాడట. తల తరగకుండా తప్పించుకుని వచ్చారు కవి గారు. కాబట్టి ఒక్కొక్కసారి ఇలాంటి ప్రయత్నాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తన ఇచ్చకాలకై మాట్లాడే మాటలను లెక్కించకుండా తన దృష్టికి వచ్చిన దోషాలు మాత్రమే గ్రహించి, కన్నొక్కటి ఉన్నది గాని భూపతి నువ్వు కౌరవేంద్రుడికి సాటి రావే అన్నాడట. ఆ ఒక్క కన్ను పోతే దుర్గరాశుడికి నీకు పెద్ద సమన్వయం లేదన్నాడట. ఆ ఉన్న ఒక్క కన్ను పోతే దృతరాష్ట్రుడివే నీవు, ఒక్కడుంటే శుక్రాచార్యుడు, భార్యతో కొడితే శివుడివి, నీకంటే గొప్పవాడు ఎవడున్నాడయ్యా అని నమస్కారం చేశాడట. అదేవిధంగా ఇచ్చకాలకై పరిహాసిస్తూ మాట్లాడేవాడు కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళ మాటను రాజు పట్టించుకోకూడదయ్యో. తన దృష్టికి వచ్చిన దోషాల్ని మాత్రమే గ్రహించాలి. చూడండి, రామాయణంలో రామచంద్రుల వారు చారుల్ని కొంతమంది పంపుతాడు. వారిలో భద్రుడు అనేటువంటి పేరు గల ఆయన, ఆ ఉత్తర రామాయణంలో ఉంటుంది విషయం, ఆ భద్రుడు అనేటువంటి ఆయన అలా 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 వీధులన్నీ తిరుగుతూ ఉంటే ఒక చోట అందరూ కూర్చొని మాట్లాడతారు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా ఒక కులానికి ఆపాదించి వాల్మీకి ఎక్కడా విచారణ చేయలేదు. ఇది మనం గమనించాలి. కొంతమంది ఏం చేశారంటే దాన్ని కులానికి ఆపాదించారు, కానీ వాల్మీకి ఎక్కడా కూడా కులాన్ని టచ్ చేయలేదు. కొన్ని వచ్చినటువంటి దోషము ఒక కులానికి పోయాలని చూడలేదు ఆయన. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారు? రామచంద్రుడి యొక్క రాజ్యంలో ఆయన చేత పంపబడేటువంటి భటులు కొంతమంది అర్ధరాత్రి గూఢాచారులుగా తిరుగుతారు, మన మార్గాల్లో ఏం మాట్లాడుకున్నా అది రాజుకు తెలిసిపోతోంది అనేటువంటి భయం లేకుండా నిర్భయంగా రామచంద్రుడి గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు. అంటే రామాయణంలో ఎంత స్వతంత్రం ఉన్నదంటే తమ అభిప్రాయం, ప్రజాభిప్రాయానికి అంత విలువిచ్చారు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు, అంతేగాని ఒక ప్రభుత్వాన్ని ఇలా అన్నందుకో లేకపోతే ఇంకొకరిని అన్నందుకో, అయ్యి మన ప్రభుత్వం జరుగుతోంది లేకపోతే మన హయాం జరుగుతోంది, వాడిని తీసుకువెళ్ళి ఏదో చేసేసేయండి అనేటువంటి పదాలు రామాయణంలో ఎక్కడా ప్రయోగించలేదు. ఉన్న సత్యాన్ని బయట బహిర్గతం చేసుకునేవారు వారు. అలా భద్రుడు అనేటువంటి ఆయన వచ్చి చెప్పాడు, ఇలా అనుకుంటున్నారయ్యా సీతమ్మ గురించి అని. ముందుగా రామచంద్రుడికి అనేకమైన గొప్ప విషయాలు వాళ్ళు చెప్పడం జరుగుతోంది. వెంటనే రామచంద్రుడు ఏమంటాడు, నేను మెచ్చుకోని విషయాలు వినడానికి ఇక్కడ కూర్చోలేదు, ప్రశంసా వాక్యాలు నాకు అక్కర్లేదు, ప్రస్తుతించేవారు నాకు దూరంగా ఉండాలి, ఏవైనా నా పాలనలో గనక లోపాలు చూసినట్లయితే, నాలో లోపాలు చూసినట్లయితే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని వివరించి చెప్పమని రాముడు అడుగుతాడు. ఆ రాముడు ఉత్తర రామాయణంలో ఏదడిగాడో భీష్మ పితామహుల వారు కూడా ధర్మరాజుతో అదే చెప్తున్నాడు. తన దృష్టికి వచ్చిన దోషాన్ని మాత్రమే గుర్తించాలి, దానిని దండనగా గ్రహించిన దుష్టుల ధనాన్ని ఉత్తములకిచ్చి సంతృప్తి పరచడమే రాజధర్మం అని బుధులు అంటారని భీష్ముడు ధర్మరాజుకు వివరించడం జరిగింది. పూర్తిగా విశ్వసించడం కాని, ఏమాత్రం నమ్మకపోవటం కాని రాజు యొక్క సద్వర్తనకు క్షేమకరం కాదు. ప్రతివాణ్ణి అవమానించడము ఒక దోషమే, అనుమానించడము ఒక దోషమే, ప్రతివాణ్ణి నమ్మడం కూడా ఒక దోషమే. కాబట్టి నీవు రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మితిమించిన విశ్వాసము పనికిరాదు, ప్రతి ఒక్కరిని అవమానించడం అనుమానించడం కూడా పనికిరాదు. ఈ రెండింటిని నీలో చొరబడకుండా చూసుకోవాలి. ఏ విషయంలోనైనా సరే మనస్సు పెట్టి బహు జాగరూకతతో ఉచితానుచితాలను పరిశీలించి గ్రహించవలసి ఉంటుంది. ధర్మరాజా, జాగ్రత్తతో విను. ఇతరుల ధనాన్ని అపహరించడమే తన పని అన్నట్లుగా భావించే పిసినారి రాజుకు ఇతరుల వల్ల కలిగే దానికంటే ముందు తన ప్రజల వల్లనే వినాశం కలుగుతుంది. చూడండి, పిసినారి వాడికి ఎక్కడ కలుగుతుందట వినాశనము అంటే, ఇతరుల వల్ల కలిగే దానికంటే కూడా ముందుగా తన ప్రజల వల్లనే. ఎక్కడ వ్యతిరేకత వస్తోందండి? ఇతరులు ఎవరైనా దండెత్తి వస్తే ముందు నీ రాజ్యంలో ఉన్న ప్రజలు నిన్ను నమ్మాలి, నీవు నీ ప్రజల పట్ల విశ్వాసాన్ని ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడు ఇంకెవడైనా రాజు నీ మీదకు వస్తే వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి మా రాజుగారి మీదకి మీరు వచ్చేస్తే మేమందరం సహాయకులుగా ఉన్నామని ధర్మానికి నిలబడతారు. అలా కాకుండా నీవు చేయవలసిన కాడ దానం చేయకుండా ధర్మంగా ప్రవర్తించకుండా ఉన్నావనుకో, ప్రజల పట్ల ఈ విధంగా ప్రవర్తించావనుకో, పిసినారితనాన్ని చూపించావనుకో, వెంటనే ఎవడో రాజుదాకా రానక్కర్లా, నీ ప్రజలే నీకు వ్యతిరేకులవుతారు. దీన్ని కూడా నువ్వు గుర్తించాల్సి ఉంటోంది. పైగా ధర్మమందు ఆసక్తి కలిగిన వారు, ద్రవ్య అభివృద్ధి నిపుణులు, స్థిరచిత్తులు, రాజాజ్ఞను అతిక్రమించని ఉత్తమ నీతి కోవిదులు, ఉత్తమ కుల సంజాతులైన పరివారాన్ని పెంపు చేసుకోవడం అనేది రాజుకు చాలా ముఖ్యమైనటువంటి ధర్మం. పైగా ఏ విషయంలో అయితే ప్రజలు ఉత్తమ ప్రవర్తనతో మోసం లేకుండా, సంపదను దాచుకోక, పరస్పరం రాజు మీద మిక్కిలి ప్రేమతో మసలుకుంటూ కోపం లేకుండా పుత్రులు వలె ఉంటారో, అట్లాంటి రాజే నిజమైనటువంటి రాజు. తదితరుల్ని అర్హులైన వారు హృదయంలో ఒప్పుకుంటారా? చూడండి, నేను రాజుని ఒప్పుకుంటారో ఒప్పుకోరా, లేకపోతే తల తరిగేస్తాను అన్నారనుకోండి, ఏమంటాడు వాడి మనసులో? వీడెక్కడ దొరికాడురా, నా ప్రాణానికి అంతకుముందు పరిపాలించిన వారు కమ్మగా పరిపాలించారు, ఇప్పుడు వీడొచ్చి కత్తిపుచ్చుకొని అవునంటావా కాదంటావంటే ఏం చెప్తాడు? వాడు ఇలా ఇలా తలుపుతూ మనసులో వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. రాజు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా భయంకరంగా భయానకంగా కనిపించకూడదు. ఎదుటివాడికి ఉత్తమమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తిస్తే మోసం లేకుండా సంపదని దాచుకోకుండా ఇచ్చేస్తారు ప్రజలందరూ. రాజు మీద మిక్కిలి ప్రేమతో మసలుకుంటారు. ఇది రాజుకు ఉండవలసినటువంటి లక్షణం. ఇతరులుగా ఈ అంటే ఇంకొక విధంగా ప్రవర్తించే వాళ్ళు తమ హృదయంలో రాజుగా ఒప్పుకుంటారా? పైకి తల అయితే ఊపుతారు గాని లోప తలపుల్లో రాజును నిలుపుకోలేరు. కాబట్టి ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి. ప్రజల్ని సంరక్షించుకునేటువంటి పరాక్రమ సంపన్నుడైన రాజు ఉంటే తప్ప సంపదల్ని, భార్యాబిడ్డలు మొదలైన వారిని రక్షించుకోవడం సాధ్యం కాదని బుద్ధిమంతులు మెచ్చుకునేటట్లు శుక్రాచార్యుడు చెప్పలేదా? అంటే పరాక్రమ సంపన్నుడైనటువంటి రాజు అర్థమేమిటండి? సమర్థుడైనటువంటి గార్డు గనక మనకుంటే మనం హాయిగా నిద్రపోవచ్చు కదా. సమర్థుడైనటువంటి రాజు మనకు పరిపాలకుడిగా వస్తే హాయిగా తన భార్యకు, తన బిడ్డకు, తన బంధువర్గాలకి సంరక్షణ జరుగుతోందని ప్రతి పౌరుడు అనుకుంటాడు. ఇలా ఉండడం అనేటువంటిది రాజుకు తక్షణ కర్తవ్యం. రాజు చేయవలసిన కృత్యాలలో ఇదొకటి అని శుక్రాచార్యుడు అంతకు ముందర చెప్పాడు కూడా. ప్రజా సంరక్షణం చేయడానికి ప్రయత్నించని రాజు అధ్యయనరహితుడై ఋత్విజుడు వంటి వాడని మనువు బుద్ధిమంతులు మెచ్చుకునేటట్టు వివరించాడు కదా. చూడండి, ఋత్విజునికి అధీత బోధాచరణలు ఎంత ముఖ్యమో రాజనేటువంటి వాడికి ప్రజల్ని సంరక్షించడానికి తగిన యత్నం చేయడం కూడా అంతే ముఖ్యం. ఋత్విజులు 16 అని మనకు భారతం చెప్తోంది. బ్రహ్మ, ఉద్గాత, హోత, అధ్వర్యుడు, బ్రాహ్మణాచ్యంసి, ప్రస్తోత, మైత్రావనుడు, ప్రతి ప్రస్తాత, పోత, ప్రతివర్త, అవచ్చాకుడు, నేష్ట, అగ్నిద్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రావస్తుతుడు, ఉన్నేత అనేవి ఆ ఋత్విజులలో ఉండేటువంటి 16 అని చెప్పారు. ఆ 16 ఋత్విజుడు వంటి వాడు ఎటువంటి వాడు? స్వాధ్యాయనం చేసేటువంటి వాడే ఋత్విజుడని పిలువబడతాడు. అధ్యయన రహితుడైనటువంటి వాడు ఋత్విజుడని మనం ఎలా చెప్పగలుగుతాం? స్వాధ్యాయ తపస్వాధ్యాయ నిరతం తపస్వీం వాగ్విదా మరమని వాల్మీకి రామాయణంలో మొట్టమొదటి మాట. తపస్సు, స్వాధ్యాయనము నిరంతరం చేసేటువంటి వాడే ఇతరులకు బోధించడానికి అతడు అర్హుడుగా ఉంటాడు. అంటే నిరంతరం అధ్యయనం చేయాలి, దాన్ని మర్చిపోకుండా మళ్లీ మళ్లీ దాన్ని రిపీట్ చేసుకోవాలి. ఇది వచ్చేసింది కదా అని దాని పట్ల ఉదాసీన భావం ఎప్పుడూ కూడదు. దాన్ని మరలా మరలా పునశ్చరణ మళ్లీ మళ్లీ మననం చేసుకుంటూనే ఉండాలి. అటువంటి వాడే ఋత్విజుడని పిలువబడతాడు. కాబట్టి బృహస్పతి, భరద్వాజుడు, ఇంద్రుడు అనే ప్రముఖులైన వాళ్లు, రాజధర్మాల్ని శాసించిన వాళ్లు రాజుకి ప్రథమ కర్తవ్యం ప్రజా సంరక్షణ అని చెప్పారు. కాబట్టి ఏ విధంగా పరిశీలించినా రాజుకు లోక సంరక్షణమే అనుసరించదగిన తప్పనిసరి అయినటువంటి ధర్మం. రాజు ఎల్లప్పుడూ రాజ్యపాలనంలో ఉత్సాహవంతుడై ఉండాలి. రుజుత్వం వలన కాని తద్వ్యతిరేకంగా గాని శత్రు సమూహాన్ని నాశనం చేయడమే రాజధర్మం. రుజిత్వము అంటే సత్య మార్గంలో వెళ్లాలి. కోడలి పక్షంలో తద్వ్యతిరేకంగానైనా సరే శత్రు సమూహాన్ని నాశనం చేయడం రాజధర్మం. అందువల్ల మిక్కిలి అల్పుడైన వాడైనా సరే శత్రువు నిప్పు వలె, విషం వలె నొప్పిస్తాడు. శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఇటువంటి శేషాలు ఉండకూడదని అంటారు కదా. అలా ఏవైనా శేషంగా మిగిలినట్లయితే, అగ్నిశేషం ఉంటే ఏమాత్రం కొద్దిపాటి శేషం ఉన్నా ఆ ఇంటిని తగలబెట్టడంలో అది ఉద్యుక్తం అవుతుంది. అలాగే శత్రుశేషం ఉందనుకోండి, ఆ శత్రువుని ఎవరైతే శత్రువుగా భావించాడో వాడి నిరంతరం అప్రమత్తతతో ఉండవలసిన అవసరం ఉంటుంది. రుణశేషం నిరంతరం మానవుడికి ఉన్నదనుకోండి, వాడు హాయిగా ఎప్పుడు నిద్రపోతాడు గనక ఎప్పుడు కూడా బాకీ ఇచ్చిన వాడు నోటు పుచ్చుకొని యమదండం పుట్టుకుని ఏముళ్లాగా కనపడుతూ ఉంటాడు కళ్ళలో కూడా. కాబట్టి ఈ విధంగా వాడికి నిద్ర లేకుండా చేస్తారు. ఈ రుణాలు ఏమీ లేకుండా ఉన్నవాడే హాయిగా ఉంటాడు. కాబట్టి రాజు శత్రు సంహారి కావలసిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళందరినీ చంపానని కదా నువ్వు బాధపడుతున్నావు, ఆ బాధను వదిలే. ధీరుడైన రాజు అనేకులు అడ్డగించి ప్రాణాంతకం చేసినా లెక్క చేయక రాజ్యమనేటువంటి లాభాన్ని ఏమరకండా పండిత ప్రశంసలు పొందేటట్లుగా తనకు చేజిక్కించుకుంటాడు. రాజధర్మాలని వివరించి ఇంకా ఏవైనా సందేహాలుంటే అడుగు అన్నాడు భీష్మాచార్యుల వారు. అప్పుడు ధర్మరాజు భీష్ముడితో, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కనుక ఈ పూటకు నిష్క్రమించి రేపు ఉదయమే వచ్చి అడుగుతానని తెలిపాడు. భీష్ముడి పాదాలకు నమస్కరించి ధర్మరాజు వెళ్లిపోయాడు. అలాగే శ్రీకృష్ణాదులు కూడా నమస్కరించారు. మునులు ఆశ్రమానికి వెళ్లిపోయారు. వారు దృషద్వతి అనే నదిలో సంధ్యావందనాలు చేసి హస్తినాపురం చేరుకున్నారు. ఆ రాత్రి సుఖంగా గడిపి వేకువజామున కాలకృత్యాలు ముగించి భీష్ముడి వద్దకు వెళ్లి అంతకుముందే వచ్చిన మహర్షులకు నమస్కరించారు. వినయంతో కుశల ప్రశ్నలతో భీష్ముడిని సమీపించి అందరూ చుట్టూ చేరి కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు దోషిలొగ్గి భీష్ముని ఇలా ప్రశ్నించాడు. భీష్ముడా, రాజనే పేరుకు పాత్రమై ఉత్తమ చరిత్ర కలవాడైన ఒకనొక మానవుడు సంపదలకు మూలము, ఔన్నత్యానికి అర్హుడు కావచ్చు. మానవులందరికీ ఉన్నట్లుగా శరీరావయవాలు, ప్రాణము, మనస్సు, పుట్టడము, గిట్టడము, దేహయాత్రలు రాజు కూడా సమానమే కదా. భేదమేమీ కనిపించడం లేదు కదా. పరాక్రమ తేజస్సు అయిన ఒక రాజు బుద్ధిమంతులైన ప్రజల్ని ఏ విధంగా వశం చేసుకుంటాడు, ఏ విధంగా సంరక్షిస్తాడు, ఏ విధంగా నాశనం చేస్తాడు, ఈ భూమిపైన ఏ విధంగా భగవంతుడితో సమానంగా పూజార్హుడవుతాడు అనే అంశాలని మాకు వివరించండి అని చెప్పాడు. చూడండి, రాజు అనగానే చాలా మంది ఏదో ఒక విచిత్రమైన వ్యక్తిని చూసినట్టు చూస్తారు. కానీ రాజు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, షడ్వికారాలు ఉన్నాయి కదా రాజుకు కూడాను, అలాగే మానవుడికి కూడా ఉన్నాయి కదా. మరి వీటన్నింటిలో కూడా తేజస్వి అయినటువంటి రాజు అనగానే అతన్ని ఎందుకు ప్రత్యేకంగా చూస్తారు? మరి ఎలాగైనా సంరక్షణ చేయాలి, ప్రజల్ని ఏ విధంగా వశం చేసుకోవాలి, ఇవన్నీ అడిగాడండి. ఆ విషయాలు వినాలన్న కోరిక ఉన్నదని ధర్మరాజు అడగగానే భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా జాగ్రత్తతో విను. పూర్వం కృతయుగంలో మానవుల పట్ల శిక్షావిధి విధాయకుడై ఒకనొక రాజు ఉండి దీన్ని పరిశీలించిన వాడు లేడు. కేవలం దానిని ధర్మమతం అని పెద్దలు చెప్పారు. ఏం చెప్పాడండి? కృతయుగంలో రాజనేటువంటి వాడు లేడన్నాడండి. కేవలము దానిని ధర్మమతం అంటే ధర్మమే అక్కడ రాజుగా ఉన్నది. అందరూ ధర్మాత్ములై ఉన్నారు. ఒకరినొకరు అజమాయిషీ చేయటం కానీ, ఒకరు సలహాలు అడగడం కానీ ఇవన్నీ లేవు. వాళ్ళు ధర్మంతో జీవించారు కాబట్టి అది అవసరం లేకుండా పోయింది. పరస్పరం ఒకరికొకరు రక్షకులై ఉంటూ వచ్చారు. ఆ విధంగా దీనభావం కలిగి పిసినారితనం ఒక్కొక్కటి పెరిగి ధర్మం వినాశనమవుతూ వచ్చింది. ఆ విధంగా ప్రజలు అకార్యాలకు పాల్పడ్డారు. క్రమంగా కోరిక మాత్సర్యము తమ మనస్సులందు కలుగగా కొవ్వెక్కి విభ్రాంతుల యథేచ్ఛగా దుర్మార్గ ప్రవర్తనలతో వేద వినాశకులై మానవుల ధర్మం యొక్క గొప్పతనాన్ని అణిచివేయగా వేదాలు చేయవలసిన కర్మలు చెడిపోవడానికి భయపడిన ఇంద్రుడు మొదలైన దేవతలు బ్రహ్మను సందర్శించడానికి మునులతో పాటు వెళ్లారు. ఇంద్రాదులు మునులతో పాటు బ్రహ్మను సందర్శించి మానవలోకంలో వేదాల యొక్క ధర్మాల యొక్క ఆధిక్యం నశించిపోయిందని, యజ్ఞయాగాదులు లేకపోవడం వల్ల తాము బలహీనలం అవుతున్నామని తమ భయాన్ని తెలిపి రక్షించమని ప్రార్థించారు. అందుకు బ్రహ్మగారు, దానికి ప్రతిక్రియగా తగిన ఏర్పాటు చేస్తున్నానని, భయపడవలసిందేమీ లేదని తెలిపి సప్తోపాయాలు, దండరీతి ఇవన్నీ కూడా ఉండేటట్లుగా దాదాపుగా ద్వాదశరాజ మండలాల్ని, పంచోపాయాలు మొదలైన వాటిని, వాటి వివరణతో పాటుగా పురుషార్థాలకు సాధకాలుగా ఉండేటట్లుగా లక్ష అధ్యాయాలతో సకలలోక హితార్థంగా నీతి శాస్త్రాన్ని రచించాడు. ఆ నీతి శాస్త్రం లేనటువంటి లోకంలోని ప్రజల నడవడికల్ని నిర్మూలనం చేస్తుందని అనుగ్రహించాడు. ఆ బ్రహ్మ నొసటి నుండి విరూపాక్షుడు అనే విశాలాక్షుడు అనే పేరుతో ఆవిర్భవించాడు. ఆ నీతి శాస్త్రాన్ని తెలుసుకుని నేర్చుకోవడానికి కావలసిన ఆయుష్ బుద్ధి మనుష్యులకు చాలవని చింతించి ఆ మహిమాన్వితమైన నీతి శాస్త్రాన్ని సంక్షిప్తంగా 10,000 అధ్యాయాలతో వైశాలాక్షమనే పేరుతో నిర్మించాడు. సంక్షిప్తం చేసేశారు. ధర్మరాజా, విశాలాక్షుడి వలన మహేంద్రుడు ఆ నీతి శాస్త్రాన్ని పొంది 5,000 అధ్యాయాలకు కుదించాడు. దాన్ని బృహస్పతి 3,000 అధ్యాయాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో మరీ సంక్షిప్తంగా రచించాడు. ఆ నీతి శాస్త్రాన్ని శుక్రాచార్యుల వారు 1,000 అధ్యాయాలకు కుదించాడు. మహర్షులు క్రమంగా మానవుల శక్తికి అనుగుణంగా దాన్ని సంక్షిప్తం చేశారు. ఇది నీతి శాస్త్రం లోకంలోకి వచ్చినటువంటి విధానం. దేవతలు విష్ణు సన్నిధికి వెళ్లి నీతి శాస్త్రం యొక్క పుట్టుకను వివరించి దానిని అభ్యసించి తదనుచితంగా నడపగలిగిన సమర్థుణ్ణి నిర్దేశించమని నారాయణుణ్ణి ప్రార్థించారు. విష్ణువు తనతో సమాన తేజస్సు గల మానసపుత్రుణ్ణి సృష్టించి వాడికి విరజుడు అని నామకరణం చేశాడు. అతడు రాజు కావడానికి అంగీకరించలేదు. అతని కుమారుడు కర్దముడు రాజ్య పరిపాలనకు ఇష్టపడక తపస్సుకు వెళ్లిపోయాడు. ఆయన కుమారుడు అనంగుడు దండనీతిని అనుసరించి ప్రజల్ని పాలించాడు. అతడి పుత్రుడు నీతి అనేవాడు రాజ్యాభిషిక్తుడై చక్కటి అందచందాలతో ప్రకాశిస్తున్న మృత్యుపుత్రిక అయిన సునీతను పెండ్లాడి ఆవిడ యందు వేణుడనే కుమారుణ్ణి పొందాడు. మాతామహుడి దోషం వలన వేణుడు రాగద్వేషాల కారణంగా ప్రజావిరుద్ధుడయ్యాడు. మనం ఈ కథ అంతా కూడా భాగవతంలో తెలుసుకోవచ్చు, పృథు చక్రవర్తి యొక్క కథాభాగంలో. అలా కావడంతో మహామునులందరూ వచ్చి మంత్రాలతో పవిత్రీకరించిన దర్భలతో అతన్ని ఉపశమింపచేసి అతడి కుడితోడని మధించారు. ఆ ధర్మరాజా, మునులు వేణుడు యొక్క కుడితోడని మధించగా కాలిన కొరవి వలె నల్లగా మిక్కిలి పొట్టి శరీరంతో ఎర్రని కన్నులు కలిగి అశుచి అయిన ఒకడు జన్మించాడు. వాణ్ణి చూసి ఆ పొట్టి మనిషితో వాళ్లు నిషీదా అంటే కూర్చో అని చెప్పారు. ఆ నిషీదా అనడం వల్ల అతడి సంతతి జాతులు నిషాదులై వింధ్య పర్వతం మొదలుకొని ఉన్న వన ప్రదేశాల్లో క్రూర స్వభావంతో నివసించడం ప్రారంభించారు. ఆ మహర్షులు మళ్లీ వేణుడు యొక్క కుడిబాహువును మదించగా వేద వేదాంగాలలోనూ ధనుర్వేదంలోనూ పారంగతుడు, ప్రకాశించే కవచంతో ధనుర్బాణాలతో ఒక మహాపురుషుడు జన్మించాడు. వెంటనే దండనీతి ఆ మహాపురుషుణ్ణి ఆశ్రయించింది. ఆ పురుషుడు మునుల ఎదుట నిలచి వినయంతో అంజలి ఘటించాడు. ఓ మహాత్ములారా, నా మనస్సు ధర్మార్థ స్వభావాలతో ప్రవీణమైంది, సూక్ష్మ వివేచనతో ఒప్పుతోంది. ఇటువంటి నా బుద్ధిని గ్రహించి మీకై ఎలాంటి కార్యం చేయమంటారో ఆజ్ఞాపించండని ఆ మహాపురుషుడు ప్రార్థించాడు. ఆ మహాపురుషులు విద్వాంసులు, వైన్యుడు అనే పేరు కలిగిన ఆ మహాపురుషుణ్ణి మెచ్చుకుని దురహంకారము, లోభము, కామక్రోధాలనే దుర్గుణాల్ని వదలి సమస్త ప్రాణుల పట్ల సముడవై శాస్త్రవిహితంగా రాజధర్మాన్ని అనుక్షణం నిస్సంకోచంగా పరిపాలించవలసింది. ఇష్టానిష్టాలను లెక్క చేయక నిర్లిప్తుడవై కర్తవ్యాన్ని యథావిధిగా నిర్వర్తించాలి. దండనీతిని అనుసరించిన ధర్మ సంరక్షణమే నా దైనందిన విధి. ఈ నియమనిష్టలలో సావధానుడనై వేద సంరక్షణతో వర్ణాశ్రమాల సాంకర్యం పరిహరిస్తాను. భూప్రజలందరినీ దయాంతఃకరుడనై పరిపాలిస్తాననే దృఢ ప్రతిజ్ఞా సింహపీటిపై అధిష్ఠుడివి నీవు కావాలి అని మునులు ఆదేశించారు. నాకు బ్రాహ్మణులు సహాయ సహకారాలు అందిస్తే అదే రీతిగా ప్రవర్తిస్తానని వైన్యుడు చెప్పాడు. అలా వైన్యుడు చెప్పగానే మహర్షులు సంతోష చిత్తులయ్యారు. ఆ వైన్యుడికి బ్రాహ్మణుల్ని సహాయకులుగా అనుమతించారు. ఆ సందర్భంలో ప్రేమతో సమస్త దేవతలతో కూడిన వారైన బ్రహ్మ విష్ణువులు, మహర్షులు సమస్త భూమికి ఆ వైన్యుణ్ణి రాజుగా అభిషేకించారు. ఆ వైన్యుడికి శుక్రాచార్యుడు పురోహితుడుగా, సర్వసత్యాగణం మంత్రులుగా, గర్గుడు జ్యోతిష్కుడుగా వర్తించారు. అంతకుముందు భూమి మిట్టపల్లాలతో ఉండగా వైన్యుడే సమతలం చేశాడని మనం విన్నాం కదా, ఇతడే పృథు చక్రవర్తి అని కూడా పిలుస్తారు. వైన్యుడు అంటే వేణుడు యొక్క శరీరాన్ని మదించగా పుట్టాడు కాబట్టి అతన్ని వైన్యుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ విధంగా శరీరావయవాలతో కూడినటువంటి భూమి, సప్త సముద్రాలు, కుల పర్వతాలు ఆ మహానుభావుని సేవించాయి. ఆ వైన్య మహారాజుకు ఇంద్రుడు సమస్త వైభవాన్ని, మేరు పర్వతమంత బంగారాన్ని, కుబేరుడు ప్రశస్తము అధికమైన సంపదని ప్రసాదించారు. భావించిందే ఆలస్యంగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలాలు సమూహం అంతా అతనికి సమకూరాయి. మహోన్నతమైన అధికార పదవిని అలంకరించిన ఆ వైన్యుడు శాస్త్రోక్తంగా దండనీతితో ధర్మానురక్తుడై సత్యవ్రతుడై పరిపాలన సాగించాడు. ఆ వైన్యుడి పాలనలో ప్రజలంతా కలిసిమెలసి పాములు మొదలైన విషపు పురుగుల బాధలు లేకుండా పాడి పంటలతో సుఖంగా జీవించారు. ధర్మరాజా, ఆ వైన్య మహారాజు బ్రాహ్మణుల్ని వినాశం నుండి రక్షించే ఆసక్తి కలిగి ఉండడం చేత క్షత్రియుడనేటువంటి పేరుని, సర్వ ప్రజల్ని రంజింపచేయడం చేత అతడు రాజనేటువంటి పేరుని పొందాడు. ఆ వైన్యుడి సంతానమంతా అతడితో సమానులై దండనీతిని అనుసరించి రాజ్యాన్ని చేశారు. రాజనేవాడు పుట్టిన విధానము, రాజ్య స్థాపనము, రాజును అతిక్రమించకుండా ప్రజలు ప్రవర్తించడము అనే అంశాలు విష్ణు నిర్ణయకాలే. విష్ణువు రాజులందు తన తేజోభాగాలను ప్రవేశింపచేయటం వల్ల రాజు దైవ సమానుడై ప్రజల నమస్కారాలకు అర్హుడయ్యాడు. ప్రజా సంరక్షణం ఒకటి ఆధీనంలో ఉండడం అనేది దైవాంశ సంబూధమైన గుణం కాక మరొకటవుతోందా? శ్రీమహావిష్ణువు ఫాలభాగంలో ఉద్భవించిన లక్ష్మి ధర్మదేవుడికి భార్య అయి అర్ధమనే పుత్రుణ్ణి పొందింది. లక్ష్మి, ధర్మదేవత, అర్ధమనే పుత్రుడు ఈ ముగ్గురు మిక్కిలి దృఢంగా రాజుని ఆశ్రయిస్తారు. అందుకే రాజు ఎంతో పుణ్యాన్ని పొందినవాడై స్వర్గలోకాన్ని పొందడానికి తగిన అర్హుడు అవుతున్నాడు. అంతేకాని ఇతరుల వంటి వాడు కానే కాదు. దండనీతిని ప్రాప్తింపచేయడానికి స్వర్గం నుండి దిగివచ్చి శ్రీమహావిష్ణువు మహిమను భావించే మహానుభావుడు కావడం వల్ల చాతుర్వర్ణాల వాళ్లు, చతురాశ్రమాల వాళ్లు వీటిని ఆచరించడానికి ఆధారాలైనటువంటి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు రాజునికు వశమై ఉంటాయి. వాటి మహిమ చేతనే రాజులలో అందము, పరాక్రము, నైపుణ్యము మొదలైన గుణాలుంటాయని ప్రజలు భావించడం చేతనే రాజాజ్ఞకు లోనై ప్రవర్తిస్తారు. ఇది రాజులు దేవతలతో సమానమని చెప్పిన తీరు. ఇంకా అడగవలసిన విషయాలుంటే అడుగు అని భీష్ముడు పలికినప్పుడు ధర్మరాజు ఆయనకు నమస్కరించి ఇలా అంటున్నాడు, తాత, నాలుగు వర్ణాలంటున్నావు, నాలుగు ఆశ్రమాలంటున్నావు, వాటన్నింటినీ ఆచరించే పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో నాకు విడివిడిగా వివరించు. ప్రపంచంలో రాజధర్మాలని నాకు విపులీకరించు అని అడిగాడు. ఇలా అడగగానే ధర్మరాజా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కోపం లేకుండా శాంతంగా ఉండడం, సత్యాన్నే చెప్పడం, స్వభార్యయందు ఆసక్తితో ఉండడం, పరిశుద్ధతతో కూడిన రహస్య రక్షణం, ద్రోహ చింతన లేకుండా ఉండడం అనే ఉత్తమ గుణాల్ని నాలుగు వర్ణాల వారు పాటించవలసిందే. బ్రాహ్మణుడికి ఇంద్రియ నిగ్రహం శ్రేష్ఠ ధర్మం, వేదాధ్యాయనం నిత్యకృత్యం, దాని వలన సమస్త విహిత కర్మలు నియమించబడ్డాయి కాబట్టి అతడు వాటిని నిష్ఠతో నిర్వర్తించవలసిందే. ధర్మరాజా, దుర్మార్గవర్తనుడు కాక దయాంతఃకరుణుడుగా శాంత స్వభావుడిగా మెరిగే బ్రాహ్మణుడికి అతిశయితమైన ధనం లభిస్తే అతడు దానిని సంతానానికి ఇవ్వడానికి, అర్హులైన వారికి పంచిపెట్టడం కొరకు వినియోగిస్తే అవమానదూరుడై మెలగడానికి అర్హుడవుతాడు. అంటే సంతానమున గూర్పకర్హులకు, విప్రుడికి అధికమైనటువంటి ధనం లభిస్తే ధర్మనిరతితో పంచిపెట్టాలి, లేకపోతే పుత్రులకైనా సమానంగా పంచివ్వాలి. అంటే ఇంకా వేరే వేరేటువంటి దుశ్చర్యలకు, దుశ్చేష్టతాలకు వెళ్లకుండా దుర్మార్గపు మార్గంలో ప్రయాణించకుండా ఉండడానికి ధనాన్ని వినియోగించాలి అని చెప్తున్నాడు. ధర్మరాజా, యజ్ఞాచరణము, దానకర్మము, వేదాధ్యాయనము, దొంగల్ని శిక్షించడము, ప్రజానురాగంతో పరిపాలన చేయడము, యుద్ధంలో ఓడిపోతాననే భయం లేకుండా పరాక్రమించడము రాజధర్మాలు. వీటన్నింటిలో యుద్ధమనేది అత్యుత్తమ ధర్మం. తరువాత ఇంకొక విషయం చెప్తున్నాడు, పాపరహితుడవైన ఓ ధర్మరాజా, వైశ్యుడికి వేదాధ్యయనము, దాన యజ్ఞాచరణాలు తప్పనిసరిగా ఆచరించవలసిన కార్యాలు. అతడు న్యాయమార్గంలోనే ధనార్జన చేసి కూడబెట్టాలి. పశుపాలనము వైశ్యుడి యొక్క ప్రముఖ ధర్మం. ధర్మరాజా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ ఉండడం శూద్రుడికి ధర్మం. అతడికి ఆ జీవన విధిని బ్రహ్మ నిర్ణయించాడు. శూద్రుడికి రాజానుమతి లేకుండా ధనధాన్య సేకరణ ఉచితం కాదు. ఉత్తమ మార్గం కావడం వలన అతడు రాజానుమతి లేకుండానే దాన ధర్మాల కొరకు ధనాన్ని సంపాదించవచ్చు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి యజ్ఞ కార్యాచరణలో శ్రద్ధ కలిగి ఉండడం ఉత్తమమైన ధర్మం. యజ్ఞ కార్యం కంటే గొప్పది ఏదీ లేదు. అందరికంటే యజ్ఞకర్త గొప్పవాడు. ఆశ్రమ ధర్మాల గురించి చెప్తాను, విను. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసాలు అనేవి వాటి ధర్మాల గురించి వివరిస్తున్నాను. గురుసేవ, వేదాధ్యయనము, సమావేశాల పట్ల అనాసక్తత, అలంకారాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, భిక్షాన్నంతో బ్రతకడం, మిక్కిలి ప్రేమ, గాఢద్వేషము లేకుండా ఎవరితోనూ శత్రుత్వం వహించకుండా ఉండడం, ఆరు శ్రేష్టమైన కర్మల్ని ఆచరిస్తూ ఉండడమే బ్రహ్మచర్యాశ్రమంలో ముఖ్య ధర్మం. ధర్మరాజా, స్వభార్యయందు ఆసక్తి, దయ కలిగి ఉండడం, సత్యనిష్ట, ఓర్పు, సజ్జన సాంగత్యం, దేవతల, పితృదేవతల, అతిథుల యొక్క సమార్చనం, అగ్ని పూజ, సమస్త ఆశ్రమ ధర్మ నిర్వాహకులకు శక్తి అనుసారం పోషించడం అనే వాటిని గృహస్థాశ్రమ ధర్మాలుగా బ్రహ్మ నిర్ణయించాడు. వానప్రస్థాశ్రమం స్వీకరించినవాడు సంతానం పట్ల మమకారాన్ని వదలి తానొక్కడు గాని భార్యాసమేతంగా గాని ఘోరారణ్యానికి వెడతాడు. అభిమాన అహంకారాన్ని వదిలిపెడతాడు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి జడలు ధరిస్తాడు. తపస్సంబంధమైన శాస్త్రాధ్యయనం చేస్తాడు. ఆయా విషయాలలో ప్రవీణులైన జ్ఞానుల గోష్ఠిలో పాల్గొని విషయ చర్చ చేస్తాడు. ధర్మరాజా, సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడు మమకారరహితుడై ఎక్కడో ఒక చోట ఉంటూ, ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ, ఎక్కడ ఉన్నప్పుడు రాత్రవుతుందో అక్కడే హాయిగా పడుకుంటాడు. అగ్ని కార్యాలను త్యజించి నడుచుకుంటాడు. తనంతటా దేనినీ కోరడు. ఇంద్రియ నిగ్రహానికి ఉపకరించే పద్ధతుల్ని మెచ్చుకుంటాడు. నమస్కారాన్ని స్వీకరించడు. బ్రాహ్మణుడైనా రాజైనా వైశ్యుడైనా ఈ నాలుగు ఆశ్రమాల్ని స్వీకరించవచ్చు. స్వీకరించి తదుచితంగా హృదయ నైర్మల్యంతో నడుచుకోవచ్చు. ధర్మరాజా, బుద్ధిమంతుడై బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేస్తూ, సంతానవంతుడై రాజానుమతితో శూద్రుడు బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు, కాని సన్యాసాశ్రమాన్ని మాత్రం స్వీకరించకూడదు. ఇది ద్వాపర యుగంలో ఉన్న నిర్ణయం. కాలానుగుణంగా కొన్ని కొన్ని ధర్మాలు మారడం వలన మనకు కలియుగంలో కొన్ని ధర్మాలను సడలించవలసి వచ్చిందన్నమాట. ఇది భీష్మ పితామహుడు ఆనాడు ద్వాపర యుగంలో ఆ ధర్మరాజుతో చెప్పినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించే ఉత్తమ బ్రాహ్మణుడు యజ్ఞయాగాదుల్లో దానం స్వీకరించడానికి అర్హుడవుతాడు. అటువంటి బ్రాహ్మణులకు తమ ధనాన్ని దానం చేయడం వల్ల రాజశ్రేష్ఠులకు గౌరవం కలుగుతోంది. నాలుగు వర్ణాల వారిని, నాలుగు ఆశ్రమాల వారిని పైన పేర్కొన్న మార్గంలో నడిపించే రాజు ఇహపర సుఖాలని పొందుతాడు. ఈ మార్గాలకు వ్యతిరేకంగా నడుచుకుని ఉత్తమ పౌరులు గల రాజుకి ఇంద్రుడు కూడా సమానుడు కాడు. అంతేకాకుండా, ఓ ధర్మరాజా, ఏనుగు యొక్క పాదముద్రల్లో సమస్త ప్రాణుల అడుగులు అడిగిపోయినట్టుగా విశిష్ట రాజధర్మానికి సమస్త ధర్మాలు లోబడి ఉంటాయి. ఏనుగు పాదంలో అన్ని పాదాలు ఇమిడిపోతాయంటే ఏనుగుది అంత పెద్ద పాదం అన్నమాట. ఆ పాదంలో అన్ని జంతువుల పాదాలు ఎలా ఇమిడిపోతాయో అలాగే విశిష్టమైనటువంటి రాజధర్మానికి సమస్త ధర్మాలు లోబడి ఉంటాయి. దండనీతి చెడితే వేదాధ్యయనము, యజ్ఞాచరణము, శుభకార్యాచరణాలకు వినాశనం ఏర్పడుతుంది. ఈ భూమంతా సంస్కారరహితమై హీనస్థితిని పొందుతుంది. ప్రజలకు కీడు కలుగుతుంది. రాజు ప్రజలను ప్రేమతో పరిపాలిస్తేనే వాళ్లు హాయిగా బ్రతుకుతారు. రాజు సర్వశ్రేష్ఠుడు. ఈ ధర్మాలన్నింటిలో రాజధర్మం శ్రేష్టమైనది. రాజంటే ధర్మదేవతే కాని వేరే కాదు. ధర్మరాజా, పూర్వం మాంధాత్రుడు అనే మహారాజు విష్ణువుని చూడాలనేటువంటి గొప్ప నిష్ఠతో ఒక యజ్ఞాన్ని చేశాడు. ఆ రాజుకి ఇంద్రుడు ప్రీతితో ప్రత్యక్షమయ్యాడు. ఆ మాంధాత యజ్ఞానికి వచ్చిన రాజులు తమకు ప్రత్యక్షమైన ఇంద్రుడికి భక్తితో సంతోషంగా సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ విధంగా సాష్టాంగ నమస్కారాలు చేసి లేచి చేతులు జోడించి నిలబడగా ఆ దేవేంద్రుడు మాంధాతృ మహారాజుతో ఇలా అన్నాడు. మహానుభావా మాంధాత, నీవు విష్ణు సందర్శనానికి కుతూహల పడుతున్నావు. విష్ణు దర్శనమనేది నాకు కాని బ్రహ్మకు కాని కష్టసాధ్యం. నీ ఆలోచన ఏమిటో చెప్తే నేను నెరవేరుస్తాను అని అడిగాడు. దానికి మాంధాత ఇంద్రుడితో అంటున్నాడు, సంసార జీవితాన్ని తొలగించి బెచ్చమెత్తుకుని జీవించే ఆసక్తిని మనస్సులో స్థిరీకరించి కృతార్థుడిగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఆ సమయంలో ఇంద్రుడు నవ్వుతూ అన్నాడు, మాంధాత, అన్ని ధర్మాలలో రాజధర్మం శ్రేష్టమైంది. ఏ రీతిగా చూసినా ప్రజల్ని ప్రేమతో పాలిస్తేనే రాజు ఉత్తమ సిద్ధిని పొందుతాడు. కామక్రోధాన్ని వర్జించి దండనీతిని సమంగా అమలు చేస్తూ రాజ్యమేలే రాజు పొందే ఉత్తమ గతి ఇతరులకు కూడా సాధ్యం కాదు అని చెప్పి ఇంద్రుడు అక్కడున్న రాజులందరినీ చూచి, మీరు పాలక స్వరూపులు, మీకు భిక్షాచరణం తగదు, ప్రజారక్షణం, యుద్ధంలో శరీరత్యాగం మీకు శుభప్రదం, ఇందులో సందేహం లేదు. మీ స్థానం చాలా గొప్పది. వేదాలలో, పురాణాల్లో ఇంకా పలుచోట్ల ప్రసిద్ధ పండితులు అనేక పర్యాయాలు పరిశీలించి మానవులంతా రాజు కంటే తక్కువ అని చెప్పారు. మనకందరికీ స్పష్టమయ్యేటట్లుగా అహంకారరహితమైన దండనీతికి ఇతర ఉత్తమ ధర్మాలు సమానం కావని చెప్పగా మీరు వినలేదా? ధర్మరాజా, కామక్రోధాదుల్ని దహించి ఆశ్రమ ధర్మాల్ని రక్షిస్తూ ప్రజలను దండనీతితో సమంగా కాపాడుతూ రాజ్యం చేయడం మంచిది. భిక్షాటనము మొదలైన శ్రేష్టమైన ధర్మాల వల్ల సమకూరే శ్రేయస్సు క్రమంగానే అనుకోకుండా రాజుకు లభిస్తోంది. అతిథుల్ని, దీనుల్ని, యతీంద్రుల్ని మంచి మనస్సుతో గమనించు. సంతోషము, అహంకారము, అభిమానము, దుఃఖము అనే ద్వంద్వాలను మనస్సులోకి రానివ్వకు. నా శరీర సంరక్షణమే ముఖ్యము అని భావించకుండా ప్రజల్ని కాపాడతాను అనే స్థిర సంకల్పంతో ఉండడం వల్ల సమస్త ఉత్తమ ధర్మ నిర్వహణం వల్ల కలిగే ప్రయోజనం సిద్ధిస్తుంది. భీష్ముడు చెప్పిన మాటలన్నీ విన్న ధర్మరాజు భీష్ముడితో వర్ణాశ్రమ ధర్మాలని, వాటి సంరక్షణ విధానాన్ని, దానివల్ల కలిగే ఫలితాన్ని చెప్పావు తాతయ్యా. మరి రాష్ట్ర ప్రజలు ఏ కార్యాచరణం వల్ల సుఖాన్ని పొందుతారో దాన్ని తెలపండి అని ప్రార్థించగానే ధర్మరాజుతో భీష్ముడిలా అంటున్నాడు. ధర్మరాజా, ఉత్తమ గుణ విలసితుడైన రాజుని అభిషేకించుకుని ఆ రాజు మూలాన సమస్త కార్యాల్ని నిర్వర్తింపచేసుకుంటూ ప్రజలు మిక్కిలి సుఖిస్తారు. రాజ్యపాలన లేకపోతే ప్రజలు దుర్మార్గవర్తనులవుతారు. పరస్పరము భార్యలని, ధనాన్ని దొంగిలించడం ప్రారంభిస్తారు. పెద్ద చేపలు చిన్న చేపలు మింగినట్టుగా బలవంతులు బలహీనుల్ని ఆహారంగా గ్రహిస్తారు. రాజు లేకుండా ప్రజలు జీవించలేరు. వ్యవసాయము, వర్తకము, గో సంరక్షణము మొదలైన జీవనోపాధి మార్గాలన్నీ నాశనమవుతాయి. పూర్వకాలంలో ఒకనొక సమయంలో ప్రజలు తమలో ఉన్నటువంటి క్రూరత్వము, దొంగతనము, వ్యభిచారము మొదలైన దుర్గుణాల్ని సహించక అలాంటి పనులు చేస్తున్న దుర్మార్గుణ్ణి అందరూ కలిసి శాసించగలిగి ఉండి తమకు ఇతరులెవరూ రాజుగా ఉండనవసరం లేదని భావించి కొంతకాలం ఉండి వారి జీవితాలు అనేక కారణాల వలన కష్టనష్టాలకు లోను కాగా దుఃఖితులై బ్రహ్మను దర్శించడానికి వెళ్లారు. మాకు రక్షకుడిగా రాజు ఒకడు కావాలి, నిర్దేశించండి, అతన్ని మేము సేవిస్తాం అని వాళ్లనగాని బ్రహ్మ వారి మీద దయతో మనువు అనే రాజుని చూపించాడు. నరులు అసత్యవర్తనులు కాబట్టి ఆ మనువు వారిని పరిపాలించడానికి ఇష్టపడలేదు. మనువు ప్రజల్ని పాలించడానికి అంగీకరించకపోవడంతో ఆ మహనీయుడితో ప్రజలన్నారు, నీకు సంకోచం ఎందుకయ్యా? ప్రజల నుండి పశువుల్లోనూ బంగారంలోనూ సగభాగం నీ సొత్తు. పంటలో పదవ భాగాన్ని కోశం కొరకు గ్రహించి ఆయుధాల వలన జీవించే వారినందరినీ నీవారిగా చేసుకుని బలవంతుడవై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించు. మేమంతా నీ ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాం. దుర్మార్గులు నీ వలన నాశనమవుతారు. ధర్మాత్ముడు చేసిన ధర్మంలో ఆరో వంతు నీకు చెందేటట్టుగా అంగీకరిస్తున్నాం. ఇంద్రుడు దేవతల్ని రక్షించే విధంగా మా రక్షణ భాగాన్ని స్వీకరిస్తూ ఉండండి అని వాళ్లన్నారు. ఈ విధంగా మనువు అంగీకరించి మిక్కిలి బలవంతుడై నీతిబద్ధంగా పరక్రమాతిశయంతో తగిన రీతిలో ఈ భూమిని పరిపాలించాడు. సమస్త ప్రజలు సుఖజీవనం గడిపారు. అందువల్ల రాజానుమతితో నడుచుకోవడం, ఆ రాజును తగిన పూజలతో సంతృప్తిపరచడం, దైవంతో సమానంగా సేవించడం, ఒకవేళ ఏదైనా విషయంలో న్యాయం తప్పినా సహించడం ప్రజలకు మేలే కలిగిస్తుంది. ఈ విధంగా ప్రజలు రాజుని గౌరవిస్తే శత్రువులు సైతం వినమ్రులై అతడి ఆజ్ఞను శిరసావహిస్తారు. ధర్మరాజా, తన ప్రజలే గౌరవించని రాజుని శత్రువులు ఏమాత్రం లెక్క చెయ్యరు. రాజుని గౌరవించకపోవడం ప్రజలకు ఉచితం కాదు. కాబట్టి రాజంటే ప్రజలు భయపడమే సముచితం. వాహనాలు, సింహాసనాలు, శయ్యాగృహాలు, ఆహార పదార్థాలు, చందనాది సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలలు, వస్త్రాలంకరణలు, రక్షణ రాజుకు మిక్కిలి అవసరమనే సద్భావనతో ప్రజలు జీవించడం అవసరం. రాజు చిరునవ్వుతో కూడిన మాటలు మాట్లాడాలి. సత్యభాషనే నియమంగా పెట్టుకోవాలి. భాగ విభజనలో ఔన్నత్యం ఉండాలి. అన్నింటియందు అందరియందు సమభావనాన్ని చూపించాలి. సేవ చేసిన వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ప్రసన్న గుణాన్ని కలిగి ఈ విధంగా ఇన్ని గుణాలతో శోభిల్లేటువంటి భూప్రజలని తండ్రితో సమానంగా చూస్తూ విరోధిజన భయంకరుడై ప్రకాశిస్తే అత్యంత గౌరవం కలుగుతుంది. భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు, మానవులందరికీ రాజు ఏలిక మాత్రమే కాకుండా దైవస్వరూపుడని బ్రాహ్మణులు చెప్తున్నారే, అదేమిటో ఎందుకో తెలుసుకోవాలని నాకు సందేహం ఉంది. దానికి సమాధానం మీ వలన స్పష్టంగా తెలుసుకున్నాను అని ధర్మరాజు పలికి భీష్ముడు, ఇంకా వివరిస్తాను విను. పూర్వం వసుమనుడనే రాజు నీ వలననే వితర్కించి బృహస్పతిని ప్రశ్నించగా అతడు ఆ రాజుతో చెప్పిన విధానాన్ని తెలుసుకో అంటూ ధర్మరాజు ఇలా మొదలెట్టాడు. ధర్మరాజా, లోకాలు, లోకధర్మాలు అనేవి రాజు మీద ఆధారపడి ఉంటాయి. రాజు లేకపోతే భూప్రజలకు నీరింకిపోయిన మడుగులోని జలచరాలకు కలిగే నష్టమే కలుగుతుంది. రాజు విధించే పరిపాలన లేకుండా పోతే సూర్యచంద్రుల వెలుగులు లేకపోయిన రీతిగానే ప్రజలు మిక్కిలి పాపంతో బాధలకు గురి అవుతారు. రాజు లేకుండా పోతే నిర్భయంగా ఇది తనధనమని ప్రశాంతంగా జీవించడానికి కాని వివాహాది శుభకార్యాలను మహోత్సాహంతో చేసి ప్రశంసించడానికి కాని ఎవ్వరికీ సాధ్యం కాదు. పాపరహితుడవైన ధర్మరాజా, రాజులేని రాజ్యంలో ప్రజలు భయాందోళనతో కూడిన హృదయాలు కలిగిన వారవుతారు. హాహాకారాలు చేస్తూ తల్లడిల్లిపోతారు. రాజు లేకపోవడం అంటే బంధుమిత్రాదులు లేనట్లే, రాజు ఉంటే అందరూ ఉన్నట్టే. రాజ సంరక్షణ అనే అదృష్టం లభిస్తే ప్రజలకు యజ్ఞయాగాలు, భోగభాగ్యాలు, దానత్యాగాలు, పలురీతుల ధర్మాలు ఆనందోత్సాహాలతో సమకూరుతాయి. అప్పుడు వారంతా ఆనందంగా జీవిస్తారు. రాజు ఒకానొక శత్రువుపై ఆగ్రహించి వాడి సమస్త సంపదని, రత్నరాశుల్ని స్వాధీనం చేసుకుని తనకు ఇష్టమైన వాడికి అనుగ్రహిస్తాడు. ఆ సందర్భంలో రాజును కుబేరుడు అని పెద్దలంటారు. ధర్మరాజా, రాజు చారులు అనే కన్నులు కలిగి ఉండడం చేత చారచక్షుడు అని పిలువబడుతున్నాడు. అలాంటి చారచక్షువైన రాజు లోకాన్నంతటినీ జాగరూకుడే పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడు పెద్దలు రాజుని సూర్యుడని ప్రశంసిస్తారు. దుర్మార్గుల్ని సంహరించినప్పుడు రాజుని యముడు అని విద్వాంసులు వక్కాణిస్తారు. కాబట్టి రాజు దైవస్వరూపుడు అనడంలో సందేహం లేదు. రాజుని విరాట్టు, సామ్రాట్టు అని వేదాలు అనివార్యంగా ఘోషిస్తున్నాయి. అలాంటి రాజుని ప్రజలు అర్హమైన రీతిలో పూజించకుండా ఉండడం తగునా? ఎవడు జితేంద్రియుడై, భక్తియుక్తుడై, దృఢచిత్తంతో రాజుని ఆశ్రయించి నియమానుసారంగా సేవిస్తాడో అట్లాంటి వాడినే రాజు నీతిమంతుడిగా, సంపన్నుడిగా చేస్తాడు. రాజశ్రేష్ఠుడవైన ఓ ధర్మరాజా, ప్రజలు రాజుకు శరీరం లాంటి వాళ్లు, ప్రజలకు రాజు ఆత్మ వంటివాడు. అందుచేత రాజు ప్రజల్ని సంరక్షించడంలోనూ, ప్రజలు రాజుని సేవించడంలోనూ పరస్పరం విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ ఉండాలి. రాజనీతిని గురించి బృహస్పతి ఉపదేశించగా, అదే రీతిలో వసుమనుడనే రాజు బహుజాగరుకుడై ప్రయత్నపూర్వకంగా రాజ్య పరిపాలన చేశాడని భీష్ముడు చెప్పగా విన్న ధర్మరాజు, రాజుగా జనపదాల్ని ఎలా పాలించాలి, శత్రు సంహారం ఎలా చేయాలి అని అడుగుతున్నాడు. దానికి భీష్మ పితామహుల వారు రేపటి రోజున సమాధానం చెప్పడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. మిగిలినటువంటి ధర్మాన్ని రాజధర్మాలతో పాటుగా ఇక ఆ తర్వాత వచ్చేటువంటి విశేషమైనటువంటి ధర్మాలు, ఎందుకంటే ముందుగా ధర్మరాజు రాజ్య పరిపాలన చేయడానికి ఉద్యుక్తుడవుతున్నాడు కాబట్టి సామ్రాజ్యాధీశుడిగా పట్టాభిషిక్తుడై రాజుగా వెళ్లబోయేటువంటి తాను ఏ ధర్మాల్ని ముందుగా అనుసరించాలనే విషయాలు చెప్తున్నాడు. ఈ రాజధర్మం తరువాతనే మనకి మోక్షానికి సంబంధించిన విషయాలు, వేదాంతానికి సంబంధించిన విషయాలు వరుసన రావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు శాంతి పర్వంలో రాజధర్మాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ధర్మరాజు ఇంకొంటిని అడగడానికి సిద్ధంగా ఉన్నాడు, చెప్పడానికి శాంతనవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మిగిలినటువంటి కథాభాగాన్ని మనం రేపటి రోజున జరిగేటువంటి మహాభారత ప్రవచనంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాసుదేవ, వాసుదేవ, జై సద్గురు.